అంతరాయతి నిరూప శాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిరం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాదై కురు మాం అంబ కృతార్థ సార్థవాహం శరదా శరదంభోజవదనావదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షశస్తహస్తకుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః సదాశివ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శ్రుతిస్మృతిపురాణనామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే శ్రీ భారతీతీర్థమాశ్రయే భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామా వార్తాళిసం సేవ్యాం భవానీం లలితాంబికాం శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ ఓం నమో మహద్భ్యోషిభ్యో గురుభ్యో నమః శ్రీ శారదా చంద్రమౌళీశ్వరాభ్యాం నమః జగద్గురవే నమః పరమేశ్వరీమయమైన సభా సదస్సుకి సవినీ నమస్సులు సమర్పణ చేసుకుంటూ జగద్గురువులు శ్రీ 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 శృంగేరి పీఠాధీశ్వరులు భారతీయ తీర్థస్వామి వారి యొక్క శుభాషి ప్రభావం చేత ఈ రోజు నుంచి 9 రోజుల పాటు ఈ క్షేత్రంలో మళ్లీ నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి. మొదటి వరకు నవరాత్రులతో ఒక ఆనందమైన అలసటతో ఉన్నటువంటి భక్తజనులకి మరొక నవరాత్రులు. అయితే ఇందులో అలసట లేదు, హాయిగా శ్రవణపూర్వకంగా అమ్మవారిని ఆరాధించుకోవడం. పైగా అమ్మవారి ఆరాధనకి శారద కాలం చాలా అనువైనది. సాంభవి శారదారాధ్య అంటున్నాం మనం. శారదారాధ్య అంటే శరత్కాలంలో ఆరాధింపబడేటటువంటి తల్లి. శరత్ అంటేనే అమ్మవారు గుర్తొస్తారు మనకి. శరత్ పూర్ణిమ అమ్మవారి వదనాన్ని వర్ణిస్తూ శంకర భగవత్పాదుల వారు పరిణత శరత్చంద్ర వదనాం అని కీర్తించారు. అలాంటి పరమ పావనమైన శరత్కాలంలో ప్రతిపన్ ముఖ్యరాకాంత తిథిమండల పూజిత అని చెప్పినట్లుగా పాడ్యము నుంచి పూర్ణిమ వరకు అక్కడ చెప్పబడింది ముక్షరాక అన్నప్పుడు ఆశ్వయుజ మాసంలో వచ్చే పూర్ణిమయ్యే అక్కడ ఈ 16 రోజులు అమ్మవారిని ఆరాధించారట. అందులో ఈ రోజు త్రయోదశికి చాలా విశేషం కూడా ఉన్నది. ఈ పక్షంలో వచ్చేటువంటి త్రయోదశి ప్రదోష వేళ అమ్మ ఆరాధన మహాశ్రేష్ఠమని మనకి ఆగమాలు చెప్తున్నటువంటి అంశం. అలాంటి ఈ పావనమైనటువంటి త్రయోదశితో ప్రారంభించి అమ్మ చరిత్ర మనం చెప్పుకోబోతున్నాం. ఆ పరమ పావనమైన పూర్ణిమ కూడా అమ్మ కథా శ్రవణ యజ్ఞంలోనే వస్తున్నది. అంటే ఇది అమ్మ అనుగ్రహం కాక మరేమిటి? అందులో చెప్తున్నది జగద్గురు సన్నిధి, శారదా పరమేశ్వరి యొక్క చరణ సన్నిధి. ఈ రోజు నుంచి మనందరం కూడా ఒక సాధన వలె ఈ శ్రవణ యజ్ఞాన్ని కొనసాగిద్దాం అమ్మ అనుగ్రహం. ఇక్కడ మనం చెప్పుకోబోతున్న అంశం ఏమిటి? లలితోపాఖ్యానం. లలితోపాఖ్యానం బ్రహ్మాండ పురాణ అంతర్గతమైనది. వేదవ్యాస మహర్షి మనకు అనుగ్రహించిన అష్టాదశ పురాణాల్లో ప్రముఖమైనది బ్రహ్మాండ పురాణం. మనందరం పారాయణ చేసుకుంటున్నటువంటి లలితా సహస్రనామ స్తోత్రం కూడా బ్రహ్మాండ పురాణ అంతర్గతమైనటువంటిది. లలితా సహస్రనామ స్తోత్రానికి ఇది పూర్వరంగము అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకోబోయే లలితోపాఖ్యానం, లలితోపాఖ్యానం శ్రద్ధగా వింటే లలితా సహస్రనామ స్తోత్రం మరింత ఆనందంగా ఆస్వాదించగలం. అందులో ఉన్న అనేకములైన సందేహాలు ఈ లలితోపాఖ్యానం వినడం వల్ల తీరిపోతాయి. పైగా ఒక్కొక్క నామంలో ఉన్నటువంటి మాధుర్యము, శక్తి, చరిత్ర మరింత గొప్పగా అవగతమవుతాయి. అందుకు లలితా సహస్రనామ స్తోత్రం అర్థమవడానికి పనికొచ్చేటువంటి మహాగ్రంథం లలితోపాఖ్యానం. అయితే లలితోపాఖ్యానం ఎటువంటిదంటే ఇది ఒక మంత్రశాస్త్ర రహస్యాన్ని కథారూపంగా ఇచ్చినటువంటి గ్రంథం. అదొక విశేషం. అనేక మంది అనేక మంత్రాలు జపాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, కానీ అవేమీ చెయ్యనక్కర్ లేకుండానే కథాశ్రవణంలో ఆ మంత్రాది దేవతల్ని చెప్తూ ఆ యాగ విశేషాలను అందించినటువంటి గ్రంథం లలితోపాఖ్యానం. కనుక దీన్ని శ్రవణం చేయడం మాత్రం చేతనే తన మంత్రాది దేవతల కృప మనకి లభిస్తున్నది. వ్యాసుడు అపారమైన దయతో ఇలాంటి పనులన్నీ చేశాడని యజ్ఞాలు చేసిన ఫలితం మనకి రావాలి, మంత్రాలు జపించిన ఫలితం రావడానికి గాను మంత్రాది దేవతల్ని యజ్ఞ రహస్యాన్ని కథారూపంలో అందించాడు. దానికి మనం చేయవలసింది ఒక్కటే, ఏకాగ్రంగా శ్రవణం చేయడం మాత్రమే. అందుకు ఈ రోజు నుంచి మనందరం ఈ దీక్షాబద్ధం అవుతున్నాం. నియమబద్ధంగా వినాలి. దానికి ప్రధానమైన నియమం ఏంటంటే ఏకాగ్రత, శ్రద్ధ. అందుకు ముందే విన్నవించుకుంటున్నాను ఏమిటంటే సెల్ ఫోన్లు మొదలైనటువంటి గడబిడలు ఇక్కడ ఉండరాదు. అటువంటి అంత తట్టుకోలేనంత బిజీ ఉన్నవాళ్ళు ఇక్కడికి రారాదు. ఈ రెండు షరతులతో ఈ చరిత్రలకు మనం ప్రవేశిద్దాం. నారాయణం నమస్కృత్య నరంచైవ నరుత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథోజయముదీరయత్ అస్తు వశ్రేయసే నిత్యం వస్తు వామాంగ సుందరం యతస్తుతీషాం విదుషాం తురీయం త్రైపురం మహా. అగస్త్యో నామ దేవర్షి వేద వేదాంగ పారగ సర్వ సిద్ధాంత సారజ్ఞో బ్రహ్మానంద రసాత్మక. ఎలా ప్రారంభిస్తున్నాడంటే అగస్త్యుని యొక్క ప్రస్తావనతో ప్రారంభమవుతుంది ఈ లలితోపాఖ్యానం. అగస్త్యుడు అనబడి దేవర్షి అన్నారు ఇక్కడ. అగస్త్యుడు బ్రహ్మర్ష దేవర్ష అంటే అది బ్రహ్మర్షి దేవర్షి కూడా దివ్యమైన ఋషి. ఆయన ఆయన వేద వేదాంగముల యందు నిష్ణాతుడు, సర్వ సిద్ధాంతముల యొక్క సారము తెలిసినటువంటి వాడు. పైగా ఆ సిద్ధాంతముల యందు చెప్పబడ్డ తత్వం ఏది ఉందో దాన్ని అనుభవానికి తెచ్చుకున్నవాడు. అందుకు బ్రహ్మానంద రసాత్మక అని గొప్ప మాట అంటున్నాడు ఇక్కడ వ్యాసదేవుడు. ఆ ఎల్లవేళలా బ్రహ్మానందానుభవంలో ఉండేటువంటి వాడు ఆయన. చరాచర అద్భుత హేతుని తీర్థాన్యాయతనాయన చ. ఆయన ఒకప్పుడు అద్భుతమైనటువంటి తీర్థములు, క్షేత్రములు ఇవన్నీ తిరుగుతూ వస్తూ ఉన్నట్ట. ఇలా ప్రారంభించారు. ఆయన ఎందుకండి వెళ్ళడం క్షేత్రాలకి, తీర్థయాత్రలకి? అసలు మానవుడు ఎందుకు క్షేత్రయాత్రలు, తీర్థయాత్రలు చేయాలి అంటే చిత్తశుద్ధ్యర్థం అన్నారు శంకర భగవత్పాదులు వారు. ఏవో గొప్ప గొప్ప పుణ్యాలు రావడమో లేక కోరికలు తీరడమో మాట అటుంచండి, ముందు జీవుడికి చిత్తశుద్ధి కోసం క్షేత్రాలు తిరగాలి, తీర్థాలు సేవించాలి అని మనకు చెప్తున్నారు. మరి ఈ మహానుభావుడు ఎందుకు చేయాలి? ఆయన చిత్తశుద్ధి కావాలా? అది శుద్ధుడు ఆయన, చిత్తశుద్ధి మొదలైనవన్నీ దాటిపోయినటువంటి వాడు. మరి ఎందుకు ఆయన క్షేత్రములు తిరుగుతున్నాడు? క్షేత్రాలని సిద్ధులు ఎందుకు సేవిస్తారు అంటే మన కోసం. వాళ్ళు సేవించడం వల్ల క్షేత్రములు, తీర్థములు మరింత శక్తివంతములవుతాయి. అది అక్కడున్న ప్రత్యేకత. మహాత్ముల చరణ స్పర్శ చేత తీర్థములు తీర్థములుగా, క్షేత్రములు క్షేత్రములుగా చరితార్థతను సంతరించుకుంటాయి. అనే మహాత్ములు అడుగు పెడుతుంటే క్షేత్రదేవతలు, తీర్థదేవతలు పులకించిపోతారట. మహాత్ముడు స్నానం చేయడానికి వస్తూ ఉంటే ఆ నదీమ తల్లి ఆనందిస్తుంది, అతని తపశ్శక్తి చేత నేను ధన్యుణ్ణవుతాను కదా అనుకుంటాయి క్షేత్రాది దేవతలు కూడా. అందుకు మహాత్ములు క్షేత్రాలు, తీర్థాలు సంచరిస్తూ ఉంటారు. పవనమైనటువంటి భూముల్లో తిరుగుతున్నారు. అక్కడికి మనం చేరుకుంటే వాళ్ళ తపశక్తి యొక్క ప్రభావం చేత మన సాధనలు కూడా సిద్ధిస్తాయి. అందుకు మన క్షేత్రముల గొప్పతనం అందులో స్వాభావికంగా ఉన్నటువంటి దైవీ శక్తితో పాటు తాపసులు, యోగులు, సిద్ధులు, జ్ఞానులు, భక్తులు అక్కడ సంచరించడం చేత వారి యొక్క తప ప్రభావం కూడా అక్కడ ఉంటుంది. అందుకు మహాత్ములు వాటిలో సంచరిస్తూ ఉంటారు, ఎప్పటికీ సంచరిస్తూ ఉంటారు. అందులో అగస్త్యాదులు ఒకప్పటి ఋషులు కాదు, ఇప్పటికీ ఉన్నటువంటి వారు. వారు శాశ్వతమైన ఋషులు కనుక ఇప్పుడు మన అగస్త్యుని స్మరించగానే అగస్త్యులు వారు ఎక్కడున్నా మనల్ని అనుగ్రహిస్తారు. ప్రాతస్మరణలైన మహాత్ములు వారు. పైగా అగస్త్యుణ్ణి మనం ఇప్పుడు తలంచుకోవడం అమ్మవారి ఆరాధనలో చాలా విశేషం. మనకి దివ్యోగ సిద్ధోగ మానవోగ గురువు పరంపరల్లో అగస్త్యులు ఒకరు. అగస్త్యమయ్యే నమః, లోపాముద్ర అమయ్యే నమః ఖడ్గమాలలో చదువుకుంటున్నారు కదా. ఆ అగస్త్యుడు అమ్మవారి యొక్క విద్యలో ప్రధానమైనటువంటి గురువు మనకి. ఈ అగస్త్యుని ఈ శరత్కాలంలో కొలుచుకోవడం ఒక విశేషం అండి. అగస్త్య అనే పేరుకు అర్థం ఏమిటి? అది చాలా అద్భుతమైన నామం. మామూలుగా కథాపరంగా చూస్తే అగమును అంటే పర్వతాన్ని స్తంభింపజేసినటువంటి వాడు కనుక అగస్త్యుడు అని పేరు వచ్చింది ఆయన. అంటే వింధ్య పర్వత దర్పాన్ని అణచేయడం అని. మరి ఆ పర్వతం అణచక ముందు ఆయన పేరేమిటి? అప్పుడు కూడా అగస్త్యుడే. చేయబోయే పనికి తగ్గట్టుగా పేరు ముందే పెట్టుకున్నాడేమో మహానుభావుడు. పర్వతాన్ని అణచిన వాడు, ఇది మామూలు అర్థం. కానీ అగస్త్య శబ్దానికి మరో రెండు అర్థాలు ఉన్నాయి. అగము అంటే కదలకుండా ఉండేది. కదలకుండా ఉండేది ఏమిటి? కదిలేది జగత్తు, కదలకుండా ఉండేది పరమాత్మ. అంటే పరిణామము లేనటువంటి తత్వము ఆత్మ. అగము అంటే ఆత్మ. ఎల్లవేళల ఆత్మతత్వమునందే ఎవడు నిష్ఠుడో అతను అగస్త్యుడు. ఆయన ఎల్లవేళల ఆత్మతత్వమునందే నిష్ఠుడై ఉంటాడు కనుక అగస్త్యుడు. ఇది ఆయన యొక్క ఋష్యత్వానికి సరిపోయే నామం. రెండవ అర్థం ఏంటంటే, అంటే ఇప్పుడు ఆ పరంపరలో మూడవ అర్థం అనుకుందాం. అగము అంటే బురద అని అర్థం. అది కదలకుండా ఒకటి పడి ఉంటుంది బురద. ఆ అర్థం ఉంది. ఆ బురదని తొలగించువాడు అని ఒక అర్థం. దీనికి రెండు రకాలుగా మళ్ళీ అన్వయించుకోవాలి మనం. బురదని తొలగించేవాడంటే ఒకటి, బురద అంటే అర్థం ఏంటి? రజోగుణ తమోగుణ మాలిన్యం, అజ్ఞానం, దాన్ని తొలగించేటువంటి వాడు. కనుక అగమును స్తంభింపజేయవాడంటే బురదని నియంత్రించేవాడు, రజోగుణ తమోగుణ మాలిన్యమైన అజ్ఞానాన్ని తొలగించువాడు అని గురుపరంగా అర్థం. మరొక అర్థం ఏంటంటే, అగస్త్య నక్షత్రం ఒకటి ఉంది. నక్షత్ర మండలాల్లో సప్తర్షుల వలె కొందరు ఋషులు కూడా నక్షత్ర రూపాల్లో ఉంటారు. అయితే నక్షత్ర రూపాల్లో వాళ్ళు ఉంటారంటే మరి వాళ్ళకి మరొక దేహం లేదా అని అనుకోకూడదు. వాళ్ళ తపశక్తి చేత తేజో రూపంతో కూడా గగనంలో ఉంటారు. సిద్ధమైన ఆకృతులతో సంచరిస్తూ ఉంటారు కూడా వాళ్ళు. వాళ్ళ శరీరములు సిద్ధ శరీరములు. సిద్ధ శరీరాలతో సంచరిస్తున్నా వాళ్ళ తపశక్తి చేత తేజోమయ రూపంతో గగన మండలంలో ఉంటూ ఆ జ్యోతిర్మండలాలతో పృథ్వీని అనుగ్రహిస్తూ ఉంటారు. వారు బోనాలను అనుగ్రహించే జ్యోతిష్ శక్తులుగా కూడా ఋషులు ఉంటూ ఉంటారు. అందుకే సప్తర్షుల్ని మనం నమస్కారం చేసుకుంటాం. అగస్త్యుడు ఒక నక్షత్రం. ఈ అగస్త్యుడు అగస్త్య నక్షత్ర ఉదయం జరిగేటువంటి మాసం శరదృతువు. అదొక విశేషం. శరత్కాలంలో అగస్త్య నక్షత్ర ఉదయం జరుగుతుంది. ఈ శరత్కాలమే బురదను పోగొట్టేటువంటి కాలం అండి. శరత్కాల పూర్వం వరకు కురిసిన వర్షాల వల్ల వాటి వల్ల జలాల్లో బురద చేరిపోతుంది. శరత్కాలం ప్రవేశించిన తర్వాత బురద అడుక్కి చేరి నీరు తేటపడుతుందిట. అందుకే వర్షాలు బాగా కురిసిన రోజుల్లో నదుల్లో స్నానం చేయరాదంటారు పెద్దవాళ్ళు. శరత్కాలం ప్రవేశించిన తర్వాత నదులు తేటపడతాయి, గగనం తేటపడుతుంది, భువనం తేటపడుతుంది, ప్రకృతి అంతా తేటదనం వస్తుంది. అందుకే చంద్రుడు ఎప్పుడు వస్తున్నప్పటికీ శరత్కాలంలో చంద్రుడిని ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నాం, శరత్ పూర్ణిమ ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నాం అంటే తేటతనం అప్పుడు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కనుక అగస్త్యుడు అంటే ఆ కోణంలో మనం ఆలోచించినా ప్రకృతిలో ఉన్నటువంటి ఈ మాలిన్యం అంతా తొలగించేటువంటి నక్షత్రోదయం అగస్త్యుడు, అగస్త్య నక్షత్రోదయంతోనే కనిపిస్తున్నది. కనుక జ్యోతిష్శాస్త్రరీత్యా కూడా అర్థం ఉంది. అగస్త్య శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో దీన్ని బట్టి ఆలోచించాను. ఇప్పుడు మనకు కూడా అర్థం ఏంటంటే, అగస్త్య మహర్షిని తలంచుకోవడం వల్ల అజ్ఞానం అనే బురద పోతున్నది. అయితే శరత్కాలం అంటేనే బురద లేని కాలం. అమ్మవారిని శారదారాధ్య అన్నప్పుడు బయట కాలంలో బురద లేకపోవడం కాదు, మనస్సులో బురద లేకుండా ఆరాధించాలి. అంటే నిర్మలమైన మనస్సుతో అమ్మను ఆరాధించాలని శారదారాధ్య అనే దానికి మరొక అర్థం. కనుక శరత్కాలానికి అగస్త్యునికి అమ్మవారికి ఉన్నటువంటి ఆ దివ్యమైన సమన్వయం మనకి కూడా అర్థమైంది కదా. అటువంటి వాడు అగస్త్య మహర్షి. ఆయన స్మరిస్తే చాలా ధన్యమవుతాం. అదే రామచంద్రమూర్తి అరణ్యకాండలో తాను ఋషుల్ని వెతుకుతూ వెళ్లేటప్పుడు ప్రత్యేకించి అగస్త్యుల వారి ఆశ్రమం ఎక్కడా అని అడుగుతూ వెళ్తారు. రామచంద్రుడు అంతటి వాడు. అగస్త్యుని మహిమ రామాయణంలో చాలా విస్తారంగా అరణ్యకాండలో ప్రస్తావించబడుతుంది. మళ్ళీ యుద్ధకాండలో ఆ మహానుభావుడు వచ్చి ఆదిత్య హృదయం అనుగ్రహించాడు కదా. ఆ అగస్త్యుడు, ఆయన పత్ని అయిన లోపాముద్ర అమ్మవారికి చాలా ఇష్టం ఆ లోపాముద్ర అంటే. కనుక లోపాముద్ర అగస్త్యుడు ఉభయులు కూడా స్త్రీ విద్యా సంప్రదాయంలో ఉన్నటువంటి వారికి ఆరాధ్యమైనటువంటి వారు. అలాంటి వారు ఉభయులకు మనం నమస్కారం చేసుకుంటున్నాం. మొత్తానికి అగస్త్యుడు ఈ క్షేత్రములన్నీ తిరుగుతూ శైల అరణ్యాపగా ముఖ్యాన్ సర్వం జనపదానపి కేషుతే శకిలాన్ జంతూన జ్ఞాన తిమిరావృతాన్. ఆ మహాత్ముడు సంచరిస్తూ ఉన్నాడు. అప్పుడు కలియుగం ప్రారంభమైంది. ఆ కలియుగ మానవులను చూశాడు ఆయన. ఎందుకంటే ఇందులోనే పుట్టి ఇందులోనే పెరిగిన వాళ్ళకి దీని యొక్క దౌర్భాగ్యం ఎంత కూడా అర్థం కాదు. ఒక మంచిని చూసిన వాళ్ళకి మరొక చెడుని చూసినప్పుడు అయ్యో అనిపిస్తుంది. కానీ మొదటి నుండే చెడుని చూస్తూ ఉన్నప్పుడు దాని స్పెషాలిటీ అంటే వాళ్ళకి తెలియదు. ఈ అగస్త్యుడు కలియుగంలో వచ్చిన మార్పుని గమనించాడు. ఇప్పుడు మనం పండిపోయేదంతా అది వేరే విషయం. ఆయన గమనించి ఆశ్చర్యపడి ఈ కలియుగ మానవులు ఏ విధంగా తరిస్తారు అని వేదన పడ్డాడండి. ఎందుకంటే ఈ కలియుగంలో ఒకటే కనిపిస్తుంది, ఏమిటంటే శిష్ణోదర పరాన్ దృష్ట్వా చింతయామాస తాన్ ప్రతి. ఆయన ఈ మానవులందరూ కూడా సుఖలాలసులైపోయారు, ఇంద్రియలాలస. ఎప్పుడు ఇంద్రియలాలస, వినోదం. ఇప్పుడు మనం గమనించుకున్నది అదే, ఇంద్రియాలను సుఖపెడదాం వినోదిద్దాం అనే తప్ప సాధన తపస్సు ధర్మము ఇలాంటివన్నీ మృగ్యం. ఇంద్రియాలను నిగ్రహిస్తే వచ్చే సుఖం గురించి తెలియదు మనకి. ఇంద్రియాలను విచ్చలవిడిగా విడిచిపెడితే వచ్చే సుఖాల కోసం వెంపర్లాడే యుగం పేరే కలియుగం. కేవలం భౌతికమైన సుఖములు తప్ప పారమార్థిక ధార్మిక సుఖం కోసం ప్రయత్నం కూడా చెయ్యని యుగం పేరు కలియుగం అండి. దానివల్ల ఏం జరుగుతుందంటే మహతి వినష్టిహి అన్నారు. తాత్కాలికంగా సుఖపడుతున్న కనబడినా జీవుడికి అది మహానష్టం. అందుకు అయ్యో అజ్ఞానం చేత వీళ్ళందరూ కేవల విషయలాలసునే తిరుగుతున్నారే, వీళ్ళు ఎలా తరిస్తారని వేదన కలిగింది ఆయనకి. ఋషికి ఎప్పుడు తన గురించి వేదన కలగదు, ప్రపంచం గురించి వేదన కలుగుతుంది. అందుకే వాళ్ళని నమస్కరించుకోవాలి. ఇప్పటికి మనం ఇలా ఉన్నామంటే చక్కగా పచ్చగా ఎందరు ఋషులు తమ తపస్సును ధారపోయడం వల్ల మనం ఇలా ఉన్నాము. ఇంకా పంటలు దొరుకుతున్నాయి, ఇంకా నీళ్లు లభిస్తున్నాయి, ఇంకా సూర్యచంద్రులు వస్తున్నారంటే ఎందరు ఋషులు ఇంకా మనమి దయతలిచి మన తప్పుల్ని క్షమించి అనుగ్రహిస్తున్నారో మొత్తానికి. ఆ మహానుభావుడైన అగస్త్యుడు ఆ విధంగా వీళ్ళందరినీ చూసి తాం ప్రతి విచార్య వారి గురించి ఆలోచించేట, ఏం చేయాలి వీళ్ళ కోసం అంటూ నెమ్మదిగా తిరుగుతూ ఒక క్షేత్రానికి వచ్చాడు. ఆ క్షేత్రం ప్రప్తమాసీన్ మహాపుణ్యం కాంచీనగరం అద్భుతం. ఆయన తిన్నగా ఎక్కడికి చేరుకున్నారంటే అద్భుతమైన కాంచీనగరానికి చేరుకున్నారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఈ శక్తి పీఠానికే కామకోటి పీఠం అని అర్థం. త్రికూట కామకోటిక తదుకుతనం కదా, అక్కడ ఉన్నది కామాక్షి కామదాయిని అయినటువంటి శక్తి పీఠం అది. ఆ తల్లి యొక్క అనాది అయినటువంటి క్షేత్రం అది. అక్కడికి చేరుకుని అమ్మని దర్శించారు. అక్కడ ఒక చిన్న పర్వతం ఉంది, గుట్ట. దాని పేరు తత్ర వారణ శైలేంద్రం. దాని పేరు వారణ పర్వతం, అంటే గజ పర్వతము అని పేరు. అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడు ఏకాంబ్ర నిలయం శివం, ఏకాంబ్ర నిలయుడు అని శివుణ్ణి దర్శించాడు. ఆ తర్వాత అమ్మని చూశాడు. ఈ అమ్మని చూసినప్పుడు మాత్రం ఒక విశేషం చెప్తున్నాడు అండి వ్యాసదేవుడు. కామాక్షిం కలిదోషఘ్ని అపూజయత్ అధాత్మవాన్. కామాక్షిని పూజించాడండి ఆయన. ఎవరితో? లోపాముద్రా సహితుడై అర్చించాడు కామాక్షీదేవిని. ఆవిడెవరు అంటే కలిదోషఘ్ని, కలిదోషములను పోగొట్టే తల్లి. అనగానే ఇక్కడే పరిష్కారం కనిపిస్తుంది. ఇందాక చూపించిన కలిదోషములు, ఈ కలిదోషాలు పోవాలి అంటే దిక్కెవరు అంటే అమ్మ దిక్కు అని ఇక్కడ మనకు అప్పుడే సూచన ఇస్తున్నాడు. కలిదోషం పోవడానికి దిక్కెవరు అంటే కామాక్షి. అందుకే కలికల్మషనాశిని నామం మనకి త్రిశతలోనే కనిపిస్తున్నది, లలిత సహస్రనామ స్తోత్రాల్లోనే కనిపిస్తున్నది. అందుకు ఆ అమ్మని ఆయన పూజించారు. తన తర్వాత అక్కడే ఆయన ధ్యానంలో ఉన్నారట. అప్పుడు ఆయన మనస్సు ఒక వేదన ఉంది. ఏమిటంటే లోకక్షేమం కోసం, మహాత్ముడు లోకక్షేమం కోసమే వేదన కదా. అందుకు లోకహేతుర్దయాదృశ్య, లోకహేతుర్దయాదృశ్య, లోకము కోసమే దయతో కూడినటువంటి ఆ మహాత్ముడు అక్కడ కొంతకాలం తపస్సు చేశాడు. ఆ క్షేత్రంలో కామాక్షి క్షేత్రం తపస్సుకి చాలా అనుకూలమైనటువంటిది. అందుకే శంకర భగవత్పాదుల వారు అమ్మ దగ్గర శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పటికీ మనకి శృంగేరి వారి యొక్క శంకరాచార్య అష్టోత్తర శతనామావళి చూస్తే ఈ ఒక పాదమంతా ఈ నామం కనిపిస్తుంది. కాంచీ క్షేత్రంలో శ్రీచక్రం ప్రతిష్ఠ చేసినటువంటి శంకర భగవత్పాదుల వారు అనే నామం కూడా మనకు కనిపిస్తుంది. ఆయన ఎక్కడ తపస్సు చేశారో ఇప్పటికీ కాంచీనగరంలో మీరు వెళితే చూడవచ్చు. కాంచీపురంలో ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమం అని ఒకటి ఉంది అక్కడ. ప్రస్తుతం అదొక పిండి మిల్లు పక్కన ఉంది. అక్కడికి వెళితే ఎవ్వరూ పెద్ద జనమే ఉండరు, కానీ ప్రశాంతత అక్కడ ఉంటుంది. గురువుల అనుగ్రహం వల్ల అది చూడడం భాగ్యం నాకు లభించింది. అక్కడ రామ దశావరణ యంత్రం ఒకటి ఉంది, అది పూర్తిగా సాలగ్రామశిలతో లిఖించినటువంటిది. అక్కడే పూర్తి సాలగ్రామశిలతో చెక్కిన హనుమద్ విగ్రహం ఉంది, అద్భుతమైన శివ పంచాయతన మూర్తి ఉంది, అగస్సులు వారు ప్రతిష్ఠ చేసిన శివాలయం ఉంది. ఆ చోటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే లలిత ఉపాఖ్యానానికి భూమిక. అక్కడ జరిగింది అంతా కూడా, ఇప్పుడు చెప్పబోయే చరిత్ర అంతా అక్కడ జరిగింది. ఇది అయిన తర్వాత లలితా సహస్రనామ స్తోత్రం చెప్పింది కూడా అక్కడే, ఆ చోటే. ఇప్పటికి అగస్త్యేశ్వరుడు అనే పేరుతో శివుడు ఉన్నాడు అక్కడ. అలాంటి చోటది అక్కడైనా ధ్యానంలో ఉండగా చాలా కాలం తపస్సు చేయగా అప్పుడు దర్శనమైందిట. ఎవరి దర్శనము అంటే తోషితూ భూ జనార్దన, నారాయణుడు ఆనందించి ఇతని తపస్సుకు ఆనందించి దర్శనమిచ్చాడు. ఏ రూపంతో కనబడ్డాడు? ఎప్పటికి ఏది అవసరమో అప్పటికి ఆ రూపంతో కనబడతాడు పరమాత్మ. అది ఏ రూపం లేదు, కానీ భక్తుడి యొక్క అభీష్టానికి అనుగుణంగా ఆయా రూపాలతో కనిపిస్తాడు. ఇప్పుడు ఈయన అజ్ఞానాభృతమైన కలిజీవుల్ని తరింపజేయడానికి కోసం తపస్సు చేశాడు కనుక నారాయణుడు ఏ రూపంతో కనబడ్డాడంటే జ్ఞానస్వరూపుడే కనబడ్డాడు. నారాయణ యొక్క జ్ఞానస్వరూపానికి పేరేమిటి? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అందుకు హయగ్రీవాం తనుం కృత్వా సాక్షాత్ చిన్మాత్ర విగ్రహం. సాక్షాత్ చిన్మాత్ర విగ్రహం, చిన్మాత్ర విగ్రహుడు. ఈ చిన్మాత్ర విగ్రహమే జ్ఞానానందమయం అంటే కేవల చైతన్య విగ్రహమైనటువంటి హయగ్రీవుడు సాక్షాత్కరించాడు. ఎలా ఉన్నాడు అంటే శంఖ చక్ర అక్ష వలయ పుస్తకోజ్వల బాహుక. శంఖము చక్రము అక్షమాల పుస్తకము పట్టుకుని దర్శనమిచ్చాడు. ఈ అక్షమాల పట్టుకున్న చెయ్యి చిన్ముద్రతో భాషిస్తున్నది, దాని అక్షమాల కూడా ఉన్నది. అంటే హయగ్రీవుడు ఎవరు అంటే సాక్షాత్ నారాయణ యొక్క గురుస్వరూపం, బ్రహ్మ విద్యా స్వరూపుడు. అంతేకాదు హయగ్రీవ విద్య అని పేరున్నది అమ్మవారి విద్యకి, హయగ్రీవ విద్య. అంతేగా దక్షిణామూర్తి విద్య అని పేరు కూడా ఉంది. ఇక్కడ మీకు శ్రీ విద్యకు సంబంధించిన కొన్ని మర్మములు ఎంత మేరకు సభలో చెప్పవచ్చో అంతమందికి చెప్పడం కూడా జరుగుతున్నది. ఎందుకంటే ఆ ఉపాసకులకి మరింత దీని యందు అనురక్తి ఆసక్తి అవగాహన ఏర్పడడం కోసం ఈ రోజు నుంచి తద్విషయములు కూడా ఎంత మేరకు అవసరమో అంత మేరకు చెప్పడం జరుగుతుంది. కనుక దక్షిణామూర్తి విద్య అని హయగ్రీవ విద్య అని రెండు పేర్లు ఉన్నాయి శ్రీ విద్య. ఎందువల్ల ఆ పేరు వచ్చింది అంటే దక్షిణామూర్తి అంటే ఎవరండి? శివుడికి ఎన్ని రూపాలున్నా దక్షిణామూర్తి అంటే బ్రహ్మ విద్యా స్వరూపుడు అని అర్థం. పరమేశ్వరుడు ఒక్కొక్క విద్యను ఇవ్వడానికి ఒక్కొక్క రూపం ధరించాడట. శ్రీ విద్య ఇవ్వడానికి ఆయన ధరించిన రూపం ఏంటంటే దక్షిణామూర్తి రూపం. అందుకే స్వతంత్ర సర్వతంత్ర వేసి దక్షిణామూర్తి రూపిణి అని మనం అంటున్నాం. సర్వతంత్రముల్లోకి విభిన్నమే ప్రత్యేకమైన తంత్రం శ్రీ విద్యాతంత్రం. అది మిగిలిన తంత్రముల్లాగా కేవలం కామ్యముల కోసం ఏర్పడింది కాదు. అందుకే అమ్మవారు శివుని నిర్బంధించారట. ఏమని నిర్బంధించడం అంటే బాగా అంత శతపోరి ఒక పని చేయించారట. చతుష్షట్యాతంత్రై అనే శ్లోకంలో సౌందర్య లహరి శంకర్ గారు చెప్తారు 64 తంత్రాలు శివుడి చేత పలికించారు అమ్మవారు. ఎందుకంటే లోకహితం కోసం పిల్లలకి ఏం కావాలో తండ్రి చేత చెప్పించి తల్లి చేయిస్తుంది. అలా 64 తంత్రాలు చేయించాక పునస్తన్ నిర్బంధాత్ అప్పటికి ఆమె తృప్తి చెందలేదుట. ఎందుకు? ఎప్పుడు పిల్లలకి లౌకికమైన విషయాలు ఇచ్చే తంత్రాలు తయారయ్యాయి, కానీ పరమార్థాన్ని ఇచ్చే తంత్రం కూడా కావాలి, ఇహము పరము ఇచ్చే తంత్రం కావాలని అమ్మవారు ఎప్పుడు నిర్బంధం చేయడం వల్ల ఆఖరికి పరమేశ్వరుడు స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీరితమిదం అని శంకరుల వారి సౌందర్యలహరిలో చెప్పారు కదా. అప్పుడు స్వతంత్రమైన ఒక తంత్రాన్ని తయారు చేశారట. అది స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి. 64 తంత్రముల కంటే ప్రత్యేకమై ఇహము పరము ఇవ్వగలిగే దివ్య తంత్రం. తంత్రం అంటే ఏమిటో కాదు, జ్ఞానము శాస్త్రము అని అర్థం. మరి ఏమిటో కాదు, ధన్యతే విస్తార్యతే జ్ఞానం అనే నీతి తంత్రం. దేనియందు జ్ఞానము విస్తారంగా చెప్పబడుతుందో దాని పేరు తంత్రం. అందుకే అమ్మవారి యొక్క జ్ఞానము విస్తారంగా చెప్పబడే శ్రీ విద్యా తంత్రాన్ని శివుడు దక్షిణామూర్తి రూపంలో మనకి అనుగ్రహించాడు. దక్షిణామూర్తి ఎప్పుడైనా బ్రహ్మ విద్యనే ఇస్తాడు. దీన్ని బట్టి మనకు తేలింది ఏంటంటే శ్రీ విద్య అంటే బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, అది ఆ రూపంతో ఇచ్చాడని గారు. అలాగే హయగ్రీవుని కూడా చెప్పారు. అమ్మవారి విద్యను ఉపాసించిన వాళ్ళల్లో శివుడు విష్ణువు ఇలా ఒక్కొక్కరున్నారు. మొత్తం 12 రకాల ఉపాసకులు ఉన్నారు అమ్మవారి విద్యలో. అందులో విష్ణువు ఈయన హయగ్రీవ స్వరూపంతో ఉపాసించాడు. హయగ్రీవుడు కూడా బ్రహ్మ విద్యా స్వరూపుడే, అందుకు ఉభయము మనం మేళనం చేసుకుంటాడు. హయగ్రీవ విద్య అన్నా ఇటు దక్షిణామూర్తి విద్య అన్నా తాత్పర్యం ఏమిటి అంటే శ్రీ విద్య బ్రహ్మ విద్య. అమ్మని ఉపాసించేవాడికి ఇహం లభించడంతో పాటు పారమార్థికమైన మోక్షం లభిస్తున్నది. అది దీని యొక్క సారభూతమైన అంశం. అందుకు హయగ్రీవుడు దర్శనమిచ్చాడు, ఈ రూపాన్ని వర్ణిస్తున్నాడు ఆయన. ఎందుకంటే మనకి ధ్యానం కోసం రూపాన్ని వర్ణిస్తారు. ఎందుకంటే వింటూ ఉంటే రూపు కట్టడం మన హృదయానికి ఉన్న ఒక లక్షణం, భావిస్తాం కదా శ్రద్ధగా విన్నవాళ్ళకి భావన జరుగుతుంది. ఆ భావనలో స్వామి మూర్తి మన హృదయంలో కట్టాలి. అది ఈ విధంగా శంఖము చక్రము అక్షమాల పుస్తకము ధరించినటువంటి జ్ఞానానందమయుడైన హయగ్రీవుడు సాక్షాత్కరించి ఆయన యొక్క కాంతితో ముజ్జగాలు వెలిగిపోతున్నాయటండి. ఆయన శరీరం నుంచి వచ్చే తెల్లని కాంతితో పూరయం స్త్రి జగత్ కృష్ణం ప్రభయా దేహ జాతయ ప్రాదుర్బభూవ పురతో మునేరమిత తేజస. అమితమైన తేజస్సుతో ఆ ధవళ కాంతులతో ముజ్జగాలు భాషిస్తూ ఉండగా దర్శనమిచ్చాడు స్వామి. అప్పుడు ఈయన నమస్కారం చేసి స్తోత్రములు చేసి ప్రణమ్యత ముహుర్ముహు వివిధములైన ప్రణామాలు చేసిన తర్వాత అడుగుతున్నట్ట స్వామి అన్నా నీకేం వరం కావాలో కోరుకో అన్న తర్వాత అడుగుతున్నది ఏంటంటే యదితుష్టోసి భగవన్ ఇమే పామరజంతవః, నీకు నాపై నిజంగా సంతోషం కలిగితే ఈ పామర జంతువులు ఏ ఉపాయముతో ముక్తులవుతారో దాన్ని తెలియజేయమని అడిగాడు. కేనోపాయ ముక్తాస్యుహు ఏతన్మే వక్తుమర్హసి. ఈ పామర జంతువులు, జంతువులు అంటే ఎవరో కాదు మనమే. జంతువులు అంటే జని ధర్మం కలిగినవి, అంటే పుట్టుట అనే ధర్మం దేని పుట్టుతో అవన్నీ జంతువులు. అయితే రెండు కళ్ళు లేకపోతే నాలుగు కళ్ళు, ఈ రెండు లేకపోతే రెక్కలు, ఇవన్నీ జంతుకోటి కిందకే వస్తాయి. కనుక ఈ పామర జంతువులు పోని జ్ఞానం లేనటువంటి పామర జంతువులు ఏ ఉపాయం వల్ల తరిస్తారో దానిని చెప్పమని అడిగితే చెప్తున్నాను, ఈ విద్య పరమేశ్వరుడు తెలుసుకున్నాడు, నేను తెలుసుకున్నాను, బ్రహ్మదేవుడు తెలుసుకున్నాడు, దేవతలు తెలుసుకున్నారు, ఋషులు తెలుసుకున్నారు. అలాంటి ఒక విద్య నీకు చెప్తున్నానన్నా. అంతేగాని ఇప్పుడు నువ్వు కొత్తగా ప్రశ్న అడిగావు కనుక నేను కొత్తగా ఒక విద్య చెప్తాను అనలేదు హయగ్రీవుడు. చూడండి ఇక్కడ ఒక సనాతనమైన విద్య ఒకటి ఉంది, అది నీకు చెప్తున్నాను అన్నాడు. ఎప్పుడైనా మనం తరింపు చేసేది సనాతనమైన విద్య, కానీ కొత్తగా పుట్టుకొచ్చిన విద్యలో ఏమి మనం తరించాం. సనాతనమైన మతం, సనాతనమైన ధర్మమే మనం తరింపజేస్తుంది. అందుకు దాన్ని నేను చెప్తున్నాను. ఎందుకంటే కలియుగంలో మానవులు ఎలా ఉంటారంటే వర్ణాశ్రమ విహీనానాం పాపిష్ఠానాం రుణానపి. మనం ఎంత గింజుకున్నా వర్ణాశ్రమ ధర్మాలు కలగా పొడుగు అయిపోతాయి యుగంలో. స్వచ్ఛమైన వర్ణాశ్రమాన్ని మనం చూపించలేము. పైగా పాపాచరణ పాప ఆలోచన రెండూ ఉంటాయి. ఆలోచన ఆచరణ కూడా దోషభూయిష్టమైపోయినటువంటి యుగంలో వాళ్ళు కూడా తరించిపోయేటటువంటి విషయం ఉన్నది సుమా. ఎందుకంటే తరించాలంటే ప్రతివాడికి కావాల్సింది ఏంటంటే నా యొక్క నిర్గుణతత్వాన్నైనా నా యొక్క సగుణ స్వరూపాన్నైనా ఉపాసించాలి. అది కూడా కర్మభిర్లభ్యతే తచ్చాగేనాపి లభ్యతే. కర్మలతో కానీ దాని త్యాగంతో కానీ నేను లభిస్తాను అన్నాడు ఆయన. ఇక్కడ నేను అంటే ఇక్కడ పరతత్వం, కర్మలతో కానీ దాని త్యాగంతో కానీ అన్నాడు. ఇక్కడ కర్మలతో అన్నప్పటికీ అర్థం ఏంటంటే కర్మ ఫలములను త్యజించి కర్మాచరణ చేయడం అని అర్థం. సత్యాగేనాపి అంటే కర్మలనే సన్యసించడం. కర్మలనే సన్యసిస్తే సన్యాసం అన్నాం, కర్మ ఫలాన్ని సన్యసిస్తే కర్మయోగం అన్నాం. అంతే, ఈ రెండిటితోనూ మాత్రమే నా యొక్క తత్వాన్ని తెలుసుకోగలరు. కానీ అది అందరికీ సాధ్యం కాదు అందులో కలియుగంలో. ఎందుకంటే పాపభూయిష్టమైన యుగం గనక ఇటువంటి యోగములు సాధ్యం కావు. అందుకు వర్ణాశ్రమ విహీనానాం పాపిష్టానాం రుణానమపి యద్రూపధ్యాన మాత్రేణ దుష్కృతం స్కృతాయతే. అటువంటి వారు ఏ రూపాన్ని ధ్యానించడం మాత్రం చేత దుష్కృతము నుండి స్కృతమునకు వెళతారో, దురితముల నుంచి బయటపడతారో అది ఎవరు అంటే లలితాంబ, స్పష్టంగా చెప్తున్న హయగ్రీవస్వామి. అందుకే ఎటువంటి వారైనా అమ్మని ఉపాసన చేస్తే బయటపడతారు సుమా, వాళ్ళు తరిస్తారు, శుద్ధులవుతారు. యత్యయంతి పరాం శక్తిం విధినా విధినావత్. ఆ పరాశక్తిని విధితో గాని విధి రహితంగా గాని ఎలా ఉపాసించినప్పటికీ అన్నారు ఇక్కడ. విధి అంటే శాస్త్రం చెప్పిన పద్ధతి, అవిధి అంటే శాస్త్ర పద్ధతులు తెలియకుండా చేశారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడాలి. విధినా అవిధినాపివా అనగానే శాస్త్రరహితంగా అమ్మవారిని పూజించాలన్నమాట అని కాదు ఇక్కడ అర్థం. శాస్త్ర సహితంగా చెయ్యడమే గొప్ప విషయం, కానీ అన్ని శాస్త్రాలు తెలుసుకుని చేస్తే ఆయువు చాలదు. శాస్త్రం తెలుసుకోవడానికి ఆయువు చాలదు. అమ్మవారిని పరిపూర్ణంగా నేను ఆరాధిస్తానండి శాస్త్ర సమ్మతంగా అని శాస్త్రం తెలుసుకోవడం ప్రారంభిస్తే ఆ శాస్త్రం మొత్తం తెలుసుకోవడానికి ఆయువు చాలదండి. అందుకే విధినా అవిధినాపివా అన్నప్పుడు రాత్రం పూర్తిగా తెలియదు కానీ తెలిసినంత మేరకు భక్తితో అమ్మవారిని ఆరాధన చేస్తే అది ఇక్కడ అర్థం చేసుకోవచ్చుంది. అందుకే ఏ విధంగా నేనా అమ్మని ఆరాధించి తద్రూప ధ్యాన మాత్రేణ ఆ లలితాంబ రూపాన్ని ధ్యానించినంత మాత్రమున దుష్కృతం సుకృతాయతే, దుష్కృతుడు కూడా సుకృతుడవుతున్నాడు. సుమ ఇక్కడ నతే సంసారిణో నూనం ముక్తాయమన సంశయ, సంసారులు దాని వల్ల ముక్తిని పొందుతారు. ఇందులో మళ్ళీ సందేహమైన ముఖం పెట్టకనైనా న సంశయ, ఇందులో సందేహం లేదు. అమ్మ ఉపాసన అంత శ్రేష్టం, అందుకు అమ్మ ఉపాసన మించినది ఒకటి ఉందా, దీనిలో సందేహం లేదు. అయితే ఇది కేవలం పాపిష్ఠులైన వీళ్ళు తరించడానికి మాత్రమే కాదు, మహాత్ములు కూడా దీన్ని పెంచుకున్నారు. ఉదాహరణకి శివోవాయాం సమారాధ్య ధ్యాన యోగ బలేన చ ఈశ్వర సర్వసిద్ధానామర్ధనాదీశ్వరో భవత్. ఆ శివుడు కూడా ఆ తల్లిని ఆరాధించడం చేతనే సర్వసమర్థుడైన ఈశ్వరుడయ్యాడు. ఆమె నిరంతరం ధ్యాన యోగ బలంతో ఆరాధించడం చేతనే శివుడు కూడా సమర్థుడయ్యాడన్నాడు. ఇదేమిటి విషయం? శంకరులన్న శివశక్తాయుక్తో యది భవతి శక్త ప్రభుత్వం అదే మాట, ఇంకోటి ఇంకా పరమేశ్వరుడు కూడా అమ్మవారిని ఆరాధిస్తున్నట్ట, శివుడి చేత కూడా ఆరాధింపబడేది. శివారాధ్య అనే నామం మనకున్నది కదా, ఈశ్వరుని చేత కూడా ఆరాధింపబడుతున్నది. అలాగే ఆ తర్వాత అన్ని అబ్జజముఖాదేవా సిద్ధాస్తధ్యాన వైభవ. అబ్జజముఖాహ, అబ్జజముఖాహ అంటే బ్రహ్మాదులు, పద్మము నుంచి ఉద్భవించిన బ్రహ్మ మొదలైన వారందరూ కూడా ఆ అమ్మవారిని ధ్యానించడం చేత సిద్ధిని పొందారు. వారి వారి కార్యములు ఎందు గాని, వాళ్ళ యొక్క కర్మల ఎందు గాని కృతకృత్యులయ్యారు, చరితార్థులయ్యారు. అలా ఎందరందరూ సిద్ధులయ్యారు. అందుకు తస్మాద్ అశేషలోకానాం త్రిపుర ఆరాధనం వినా నస్తో భోగాపవర్గవుతు యోగపద్యేన కుత్రచిత్. అందుకు త్రిపుర ఆరాధన తప్ప మరి యొక్క దాని వల్ల తరించలేరు. త్రిపుర ఆరాధన భోగము అపవర్గము రెండు ఇస్తుందయ్యా అన్నారు. ఎందుకంటే సృష్టిలో మోక్షం ఇచ్చే విద్యలు భోగమనివ్వలేవు, భోగములిచ్చే విద్యలు మోక్షమనివ్వలేవు. కానీ అమ్మ ఉపాసన ఉన్నదే రెండింటినీ ఇస్తుందిట. భోగ అపవర్గవుతూ యౌగ పద్యేన, యౌగ పద్యం అంటే సైమల్టేనియస్లీ అంట, రెండింటినీ కలిపి ఇవ్వగలిగేటువంటిది. ఇది నిజానికి కేవలం స్త్రీ విద్యకు మాత్రమే చెప్పిన విషయం. శ్రీ సుందరీ సేవక తత్పరాణం భోగస్థ మోక్షస్థ కరస్థ ఏవా అనే మాట త్రిపుర సుందరి ఉపాసనలో చెప్పబడింది. అయితే దీనిని తీసుకుని అనేక మంది వారి వారి సంప్రదాయాల్లోకి ఈ శ్లోకాన్ని మలుచుకున్నారు. అది వారి శ్రద్ధ కాదనం కానీ ఇది సతసిద్ధంగా మాత్రం ఉన్నది త్రిపుర ఆరాధనలోనే. అసలు ఆ విద్య అందుకు వచ్చిందండి. ఇది అతిశక్తిగా చెప్తున్న మాట కాదు, లేదా తదు ఉపాసన నిష్ఠత చెప్తున్న మాట మాత్రమే కాదు, అనేకం పరిశీలించగా తెలిసిన మాట ఏంటి త్రిపుర ఉపాసన లాంటిది. త్రిపుర ఆరాధన ఎంత ఐకమైన మామూలు ప్రయోజనం ఇస్తున్నట్టు కనిపిస్తుందో జీవుణ్ణి, లోకయాత్ర విధాయిని గనక లోకయాత్రకు కావలసినవన్నీ ఇస్తూ ఉంటుంది. కానీ అదే సమయంలో బ్రహ్మ విద్య ఆ తల్లి బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చి కైవల్యాన్ని ఇస్తుంది. ఏదైతే జీవుడికి అత్యధిక ప్రయోజనమో దాన్ని కూడా ఇస్తున్నది. ఆ విద్యలో రహస్యం ఉంది, ఆ విద్యని సాధన చేసే వాళ్ళకి తెలుస్తుంది. లేదా లలితా శాస్త్రాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని శ్రద్ధగా చదివితే ఇంకా అర్థమవుతుంది. పూర్తిగా బ్రహ్మ విద్యాస్వరూపుణ జగదంబి కాదు. అందుకే యోగ పద్యైన కొత్త చెప్తే రెండూ ఇవ్వగలిగేదయ్యా అంది. తస్మా తన్ మంత్రాస్త్ర సంయుక్త న్యాసపూర్వకమేవచ కనుక ఆ మంత్రములను న్యాసాదులతో సహా తెలుసుకుని ఆరాధించేటువంటి వారు ధరించుతున్నారు. అదేవిధంగా అమ్మకై మనస్సుని ప్రాణాలని అర్పించిన వాళ్ళు మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ అని గీతలో చెప్పినట్లుగా తన్మనా తద్గత ప్రాణా తజ్జాది తద్గతే హక తన్మనా తద్గత ప్రాణాహ. తన్మనాహ అంటే మనస్సును అమ్మమయం చేసి తన యొక్క ప్రాణాదుల్ని కూడా అమ్మకు అర్పణం చేసి ప్రాణాలు అర్పించడం అంటే అర్థం ఏంటండి, నా ప్రాణమైనా ఇచ్చేస్తాను, అది ఎక్కడ ఉంటుంది వీడికి తెలిస్తే కదా ఇవ్వడానికి, ప్రాణాలైనా ఇచ్చేస్తాను ఆవేశంతో అంటాం కానీ ప్రాణం ఇవ్వడం అంటే ఏంటండి అర్థం? ఇక్కడ అమ్మవారికి ప్రాణం ఇవ్వడం అంటే నీ శ్వాసలో అమ్మ మంత్రం కలిసిపోవాలి, అమ్మ నామం కలిసిపోవాలి, నీ ఊపిరైపోవాలండి అమ్మ. అలాగెవరైతే ఉపాసన చేస్తారో వారు సిద్ధిని పొందుతున్నారు. ఇది అమ్మ యొక్క తత్వము అనగానే వెంటనే అడిగారు భగవాన్ కీదృశం రూపం భవతాయ పురోదితం కిం వాహారం కిం ప్రభావం ఏ తన్మే వత్తు మరగస్. నువ్వు అమ్మను ఉపాసించాలని చెప్పావు, త్రిపుర త్రిపుర అని చెప్పావు, ఆ త్రిపుర ఎవరు, ఎలా ఆరాధించాలి, ఆమె రూపం ఎలా ఉంటుంది, ఆమె లీల ఏమిటి అని చెప్పమన్నాడు. కీదృశం రూపం కిం విహారం కిం ప్రభావం, మూడు ప్రశ్నలు అడిగాడు. ఆమె రూపం ఎలా ఉన్నది ఆరాధించాలంటే, రూపం రూపం అంటే ఆకృతి అని మాత్రమే కాదు ఇక్కడ, ఆమె యొక్క ఆమెని ఏ విధంగా వ్యక్తీకరింపబడింది ఆవిడ అని, వ్యక్తీకరణకే రూపము అని పేరు. అది నామం కావచ్చు, మంత్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. అమ్మ యొక్క రూపం ఏమిటి, ఆమె విహారం ఏమిటి? విహారం అంటే లీల, అమ్మ చేసిన లీల. ఆ లీల ఏమిటి? తత్ప్రభావం, దాని యొక్క ప్రభావం ఏమిటి, శక్తి ఏమిటి, ఇవి నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను అని గట్ట అగస్త్య మహర్షి. అప్పుడు అమ్మ అంటే ఏమిటో చెప్తున్నాడు హయగ్రీవుడు. ఒకే చిన్న మాట చెప్తున్నాడు కానీ ఇదే సారాంశమైన మాట, దీని విస్తారమే తర్వాత అంతా. అందుకే ఏకాగ్రంగా వినాలి ఇక్కడ. జగదంబ అంటే ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. అనాది అఖిలాధార సదసత్కర్మ రూపిణి ధ్యానైక దృశ్య జ్ఞానాంగి విద్యాంగి హృదయాస్పద. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. అంటే సాధకులు జిజ్ఞాసులైన వాళ్ళకి ఇది ఇంకా బాగా అర్థమవుతుంది, కాలక్షేపంతో వినే వాళ్ళకి అర్థం కాని. అందుకు కావలసింది ఏకాగ్రత. అమ్మ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది మాట. అమ్మ ఎవరు అంటే అనాది. మొట్టమొదటి చెప్పినది ఏంటంటే ఆది లేనిది. సృష్టి అంతటికి ఆది ఉంది, అందులో ఉన్న మనకి ఒక ఆది ఉంది. కనుక దేనికైనా ఒక ఆది ఉండాలి అనే అభిప్రాయం మనకుంది. కనుక అమ్మవారి గురించి మాట్లాడినా ఆవిడ ఆది ఏది అని ప్రశ్నిస్తాం. ఆవిడికి ఆది లేదయ్యా, ఆవిడ అనాది. ఆవిడ వలన కలిగిన జగతికి ఆది ఉందేమో గాని ఆవిడ మాత్రం అనాది. అనాది అయితే మనకేమిటి ప్రయోజనం? అనాది అయినంత మాత్రమన అంటే అఖిలాధార తర్వాత మాట. అనాది అయిన ఆ చైతన్యమే అఖిలాధార. ఇక్కడ వరకు అమ్మ రూపం లేదు చూడండి. అమ్మ అమ్మ నేను అంటున్నాను కానీ ఎక్కడైనా రూపం చెప్తున్నాడు ఇక్కడ? ఒక తత్వాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అనాది అయిన ఒక తత్వము, అది అఖిలమునకు ఆధారము. అన్నిటికీ అది ఆధారం, దానికి ఏ ఆధారము లేదు. అఖిల ఆధార, అన్నిటికీ ఆధారమైనది అదే సదసత్కర్మ రూపిణి. అసలు సృష్టి క్రమం, సృష్టికి పూర్వస్థితి అంతా ఒక్క లైన్లో చెప్పాడు, ఒక్క వాక్యంలో. అనాది అఖిల ఆధార, అనాది అయినది అఖిలమునకు ఆధారమైనది సదసత్కర్మ రూపిణి. సత్కర్మ అసత్కర్మ ఈ రెండు రూపములతో ఉన్నది అంటే అర్థం ఏంటి? సదసత్కర్మ రూపిణి అంటే మనం అందరం ఏమనుకుంటామంటే మంచి పని చెడ్డ పని అని, అది కాదు ఇక్కడ అర్థం. సత్ అసత్ అన్నప్పుడు సత్ అంటే ఉనికి కలిగినది అని అర్థం. ఉనికి కలిగినది అంటే నువ్వు చూస్తున్న ఈ జగత్తంతా సత్. దీనికి ఏదైతే మూల ప్రకృతిగా ఉన్నదో అది అసత్ అని చెప్పబడుతున్నటువంటిది. మూల ప్రకృతి అది ఇక్కడ. సదసత్ అనే మాటకి శాస్త్రంలో బోలు అర్థాలు ఉన్నాయి, ఒకటి కాదు. ఇక్కడికి ఏం తీసుకోవాలంటే ఇది తీసుకోవాలి. అంటే సృష్టి అంతా నడుస్తున్నదంతా మనకు కనిపిస్తున్న ఉనికి, ఉనికికి మూల కారణం. అంటే ఒక చెట్టుని మనం సత్ అనుకుంటే విత్తనాన్ని అసత్ అనుకోవాలండి. ఎందుకంటే అది చెట్టు రూపంగా లేదు కదా విత్తనం. అర్థమవుతున్నది కదా? చెట్టు రూపంగా విత్తనం లేదు కదా, దాన్ని అసత్ అన్నారు. కనుక మూల ప్రకృతిని అసత్ అని అంటారు. ఆ మూల ప్రకృతి నుంచి కలిగిన ఈ జగత్ అంతటిని కూడా సత్ అని అంటారు. కనుక ఆ మూల ప్రకృతి, ఈ జగత్తు, ఈ రెండు అమ్మయే అది ఇక్కడ చెప్తున్నారు. ఆది అయిన ఈ జగత్తు అమ్మ రూపమే, అమ్మే జగత్ రూపంగా కనిపిస్తున్నది. కానీ ఇంత జగత్తుకు ఆధారమైన ఆవిడ మాత్రం అనాదియే. అందుకే అనాది అఖిలాధారా సదసత్కర్మ రూపిణి. ఇదండి భగవంతుడి గురించి ఇంతకు మించి నిర్వచనం లేదు. మీరు అమ్మ అని అనగానే స్త్రీభావం మీకు భావంలో కలిగింది, కానీ ఇక్కడ స్త్రీ చెప్పలేదు, పురుష కూడా చెప్పలేదు. మొత్తం వేదముల పురాణముల సారంలో పరమాత్మ అంటే ఏమిటనేది డెఫినేషన్, మరొకటి ఏం కాదు. అనాది అఖిలాధార సదసత్కర్మ రూపిణి, ఇదే భగవంతుడు అంటే మరొకటి కాదు. అది నిజానికి సత్తు కాదు, అసత్తు కాదు. నసన్నతా సత్శివ ఏవ కేవల ఉపనిషత్తు, అది సత్తు కాదు అసత్తు కాదు. కానీ సత్తు అసత్తు రెండు కర్మలు దాని వల్లనే కలుగుతున్నాయి. ఇది వేదాంత విచారానికి ముఖ్యమైన అంశం. అందుకే సదసత్తులకి రెండిటికి కర్మలు దాని వల్లనే కలుగుతున్నాయి. రెండిటిగానే ఇది వ్యక్తమవుతున్నది. నామరూపాత్మకమైన జగత్తంతా కూడా సత్, దానికి మూలమైన మూల ప్రకృతి ఏదో అంటే ఇదంతా బీజస్థితిలో ఉన్నప్పుడు దానికి అసత్ అని అంటున్నాం. అండి సదసత్తులు రెండు ఆ తల్లియే, అది సదసత్కర్మ రూపిణి. ఇంతవరకు మనకు అర్థమైంది. ఏమర్థమైంది? అది అర్థం కానిది అన్న విషయం అర్థమైంది. అవును కదా, ఇది అనాది అయిన తత్వము, అన్నిటికీ ఆధారమైనది. ఈ కనబడే జగత్తంతా ఆ తల్లే, దీనికి మూలమైన శక్తి ఆ తల్లే అని అర్థమైంది. కానీ అది ఎలా ఉంటుంది ఏమైనా తెలిసింది మనకి? మరి ఎలా దొరుకుతుంది ఆ తల్లి? ఇంతవరకు మీరు చెప్పారు ఒక రూపం లేదు, ఏమీ లేదు, అన్నిటికీ ఆధారం ఒప్పుకుంటాం. సదసత్కర్మలన్నీ ఆవిడవే, అది ఒప్పుకుంటాయి. కలిగేవి, కలుగుతున్నవి, కలగబోయేవి, వీటన్నిటిని బీజస్థితిలో దాచుకున్నది అంతే కదండి. బీజంలో భూజం ఉంటుంది, విత్తనంలో చెట్టు ఉన్నట్టుగా ఈ ప్రపంచమంతా బీజస్థితిలో ఉన్నప్పుడు ఆవిడే అక్కడుంది, అదేవిధంగా వృక్ష రూపంలో ఉన్నప్పుడు ఆవిడే ఉన్నది. ఈ రెండే కర్మలు సృష్టిలో, బీజము భూజము అంటే కారణము కార్యము. ఇప్పుడు మీకు అర్థం ఉంటుంది. ఇంకా సదసత్ అన్నప్పుడు సత్ అంటే కార్యం, అసత్ అంటే కారణం. కారణం కార్యం ఇదే కదా ఈ జగత్తంతా, కార్యకారణాత్మకమైన జగత్తంతా ఆవిడే. ఈ రెండిటిగానే, ఈ రెండే నీకు పరిచయాలు, కార్యకారణాలే నీకు పరిచయాలు. ఈ కార్యకారణ రూపంతో వ్యక్తమవుతున్న మహాకారణం ఆవిడ. మరి ఆవిడ్ని ఎలా చూడాలి? నాయమాత్మా ప్రవచనేన లభ్య. ఆ తల్లి ఎలా కనిపిస్తుందంటే తర్వాత వాక్యం చెప్తున్నాడండి అద్భుతంగా. ఇక్కడ ముందు తత్వ ప్రతిపాదన చేశాడు, సాధన ఎలా ఉండాలో చెప్పాడండి. ఇంకేం కావాలి? ధ్యానైక దృశ్య, గొప్ప మాట చెప్పాడు. ధ్యాన ఏక దృశ్య, కేవలము ధ్యానమునకు మాత్రమే కనబడునది అన్నారు. ఇక్కడ కనబడటం అంటే ఇక్కడ అర్థం కళ్ళ ముందుకు రావడం అని కాదు, అనుభవానికి రావడం అని అర్థం. కనబడటం అంటే అనుభవం. రుచి చూసావా అని అడుగుతాడు ఎవడైనా, రుచి కనబడుతుందో వచ్చి చూడటం అంటే అనుభవించాడు అని అర్థం. ఇక్కడ ఇంతవరకు చెప్పిన నాదిరికలాధారా సదసత్కర్మ రూపిణి అనేటువంటి ఆ పరాశక్తి యొక్క తత్వము ధ్యానమునకు మాత్రమే లభిస్తుంది, ఇంకొక మార్గం లేదు. ఏ ధ్యాన యోగానుగత పశ్యన్ అని మనకి శ్వేతాశ్వతర ఉపనిషత్ వాక్యం ఉంది కదా. ధ్యాన యోగంలోనే దర్శించేట ఋషులు కూడా వాళ్ళు ముందు ప్రశ్న వేసుకున్నారు, ఏమని? మనం ఎవరం? ఈ జగత్ ఏమిటి? మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? ఏ బాధ లేదు, మరి ప్రశ్న లేదు. పుట్టాం పెరిగాం, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతివాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, వాళ్ళని పెంచాడు, తర్వాత వృద్ధుడయ్యాడు, కాసేపు పెంచాడు, పోయాడు. మనం అదే పని చేద్దాం. అచీవ్మెంట్ అంటే అంతే, ఇంకేముంది? ఇంతకు తప్ప మరొకటి ఏమీ జీవితంలో ప్రయోజనం లేదనుకుని వెళ్ళిపోతున్న వాళ్ళ ప్రశ్నలు ఎక్కడా? వాళ్ళు వేసుకున్నారు. ఎక్కడి నుంచి జగత్తు కలిగింది? కుతో జాత అడిగారు. జీవామఖ్యేన వా వయం, దేనివల్ల మనం అందరం వెళుతున్నాం, ఇదంతా దేనివల్ల వస్తుంది? ప్రశ్నించుకున్నారు. ప్రశ్న రావాలి, సమాధానం ఎలా వచ్చిందిట? పుస్తకాలు తిరిగిస్తే రాలేదు, చర్చలు చేస్తే రాలేదుట. అంతా చేసే కాస్తే ధ్యాన యోగానుగత పశ్యన్ అని తర్వాత సమాధానం చెప్పారు. ధ్యాన యోగంలో కూడా పట్టుకున్నట్ట. ధ్యాన యోగం అంటే బుద్ధిని ఏకాగ్రం చేసి వాళ్ళు తెలుసుకున్నారు, అంతర్ముఖం చేసి ఏకాగ్రం చేస్తే తెలుసుకున్నారు. అలా అంతర్ముఖమై ఏకాగ్రమైనటువంటి బుద్ధికి మాత్రమే అనుభవానికి వస్తుంది. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆ తల్లి బహిర్ముఖులకు సుదుర్లభ అక్కడ చెప్పేశాడంటే బహిర్ముఖులకు దొరకదు, దొరకడం మహాకష్టం అంటే మామూలు కష్టంగా. సుదుర్లభ, దుర్లభం అంటేనే కష్టం, సుదుర్లభ అంటే మహాకష్టం. ఇది చెప్తే అంత కష్టమైన దాని గురించి చెప్పుకోవడం ఎందుకంటే అనిపిస్తుంది కదా. అని అది తెలుసుకోవడమే జీవితానికి అసలు పరమార్థం. పుట్టిందే అందుకోసంట, ఈ శరీరం లభించిందే అందుకోసంట, దానికి కష్టపడ్డానికి తగిన సామగ్రి ఇచ్చేట భగవంతుడు. నువ్వు కష్టపడట్లేదు, ఏం చేస్తా? దానికి కష్టపడ్డానికి సామగ్రి ఈ శరీరం, దానికి సాధన ధ్యానం. అందుకే ధ్యానగమ్య అనే మాట మీరు లలితాశాస్త్రనామాలో చదువుకున్నారా లేదా? ధ్యానగమ్య, ధ్యానం చేత పొందబడుతున్నది. అది ధ్యానైక దృశ్య, దృశ్య సరే, ఆవిడ రూపం ఏమిటి కనబడుతుంది అన్నారు. ఆవిడ రూపం ఏమిటి? ఇప్పుడు రూపం చెప్తున్నాడు. ఆవిడ రూపం ఏంటంటే జ్ఞానాంగి విద్యాంగి. చూడండి ఎంత చక్కటి మాటలు అవి, అందుకే దీనికి ఎంత వ్యాఖ్యానిస్తున్నా. జ్ఞానాంగి విద్యాంగి అన్నారు ఇక్కడ. ఆవిడ జ్ఞానాంగి, జ్ఞానమే అంగముగా గలది. ఆవిడ శరీరం ఏంటంటే జ్ఞానమట. జ్ఞానం అంటే అర్థం ఏంటి? చైతన్యం. తెలుసుకోవడం జ్ఞానం కాదు, దేని ద్వారా అన్ని తెలుసుకుంటున్నామో అదే జ్ఞానం. ఇది బాగా తెలుసుకోండి. దేని ద్వారా అన్ని తెలుసుకుంటున్నామో దానిని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం అండి. మరొకటి కాదు, దేని ద్వారా అన్ని తెలుసుకుంటున్నామో దాన్ని తెలుసుకోవడం జ్ఞానం. అదే కదా ఉపనిషత్తు చెప్పింది. రమణ మహర్షి కొరవ కూడా అదే. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరైనా అడిగితే ఆయన అడిగేట ఒక మహానుభావుడు, తపస్సు అంటే ఏమిటని. ఆ ప్రశ్న ఎక్కడి నుంచి పుట్టిందో అటు ప్రయాణించడమే తపస్సు అన్నట్టు. ఎక్కడి నుంచి పుట్టింది అది ప్రశ్నించడానికి ఆధారంగా ఉన్న లోపల ఒక చైతన్యం ఉందా? అది అక్కడికి రా. ఆ చైతన్యం అది ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి, ప్రాణాలకు కూడా అతీతం. అది దానివల్ల ప్రాణము, బుద్ధి, ఇంద్రియాలు కూడా నడుస్తున్నాయి. చాలా తేలిక వినడానికి, పట్టుకోవడమే మహాకష్టం. కశ్చిద్ధీరం ప్రత్యేగాత్మానమేక్షన్ కేవలం ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వం చెప్తున్నాడండి. కనుక లలితం అంటే మామూలుగా సహస్రనామంలో కుంకుమ పూజ చేసినంత మాత్రం దొరికే తల్లి కాదు ఆవిడ. ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరతత్వం సామాన్యం కాదు. అదే జ్ఞానాంగి, ఆవిడ జ్ఞానమే ఆవిడ యొక్క స్వరూపం. కేవల చిన్మాత్ర విగ్రహ విద్యాంగి. తర్వాత మాట జ్ఞానము ఆవిడ శరీరము, విద్య ఆవిడ శరీరం. జ్ఞానానికి విద్యకి తేడా ఏంటి? చూడండి, మొదట ప్రారంభంలోనే ఇంత తిరకాసు ప్రశ్న ఇస్తే తర్వాత ఏంటి? ప్రారంభంలోనే తిరకాసు, జాగ్రత్తగా అర్థం చేసుకుని తర్వాత అంతా కథే, బాధ లేదు. కానీ అసలు పట్టు ఇక్కడే ఉందండి. హయగ్రీవుడు ఆడుతున్న మాట ఇది, సామాన్యం కాదు. మరి హయగ్రీవుడు ఎలా మాట్లాడతాడు? ఇప్పటికి అగస్త్యుడితో ఆడుతున్నాడు. ఎవడు సామాన్యుడితో మాట్లాడుతున్నాడా? అగస్త్యునితో హయగ్రీవుడు చెప్తే ఎలా చెప్తారండి అమ్మ గురించి? రెండు లైన్లలో అంటే రెండు పాదాల్లో అంటే 32 అక్షరాల్లో కనిష్ఠుకులు పెట్టేశాడు అంతా కూడా. జ్ఞానాంగి విద్యాంగి, అమ్మ కేవల చిన్మాతృతత్వము. ఇక్కడ కొంచెం వేదాంతంలోకి వెళ్ళవలసిందే. నీ ఇంద్రియాలకు, బుద్ధికి, ప్రాణాలకు, అన్నిటికీ ఏది మూలమో అది చైతన్యం. ముందు నీవేమనుకుంటావు? నీ శరీరాలే చైతన్యం అనుకుంటావు. కాస్త ఎరుక కలిగితే నీ శరీరానికి కూడా చైతన్యం, బుద్ధో ప్రాణమో అని అక్కడ ఆగుతావు. అప్పుడు ఇంకా ఎరుక కలిగితే బుద్ధికి ప్రాణాలకు కూడా పైన ఉన్నది అది. దానివల్ల ఇవన్నీ నడుస్తున్నాయి కానీ అది దానికి మాత్రమే పరిమితం కాదు అని తెలుస్తుంది. ఇది తేటగా చెప్పారు మహానుభావుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఇంద్రియాన్ని పరాణ్యాహు, ఇంద్రియభ్య పరం మన, మనసస్సు పరాబుద్ధి, యో బుద్ధే పరతస్తు సహ, యో బుద్ధే పరతస్తు సహ. ఇంద్రియములు అన్నిటికంటే గొప్పవి అవునా కదా? కానీ ఇంద్రియాల కంటే గొప్పది ఏమిటి? ఇంద్రియభ్య పరం మన, మనస్సు గొప్పది. మనస్సు కంటే గొప్పది బుద్ధి, ఎందుకంటే మనస్సు సంకల్ప వికల్పాత్మకంగా ఉంటుంది, బుద్ధి నిశ్చయాత్మకంగా ఉంటుంది. అది నిశ్చయిస్తేనే కదా ఏదైనా తెలుస్తుంది. అందుకు బుద్ధి గొప్పది అన్నాడు. అక్కడి వరకు అందరూ వచ్చేస్తారు. అది కానీ బుద్ధి కంటే ఒక పైన ఉంది. యో బుద్ధే పరతస్తు సహా, ఆ బుద్ధికి కూడా పైన ఏది ఉందో అదే జ్ఞానాంగి అంటే అది. అదే ధియో యోన ప్రచోదయాత్మని గాయత్రి మంత్రార్థం. బుద్ధికి కూడా ఏది ప్రేరకమో అదయ్యా. మీ శరీరానికి బుద్ధి ప్రేరకం కావచ్చు, కానీ బుద్ధికి ఏది ప్రేరకం? ఏది ఉండడం వల్ల బుద్ధి పని చేస్తుంది? అది అందుకు జ్ఞానాంగి అంటే ఇది అర్థం. కనుక అమ్మంటే ఎవరు? ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరతత్వమే. మళ్ళీ విద్యాంగి ఎందుకన్నారు తర్వాత మనం చూద్దాం. విద్య అంటే అర్థం తెలియజేసేది. దేని ద్వారా దాన్ని తెలుసుకుంటున్నావో అది కూడా అదే. చూడండి ఇక్కడ గొప్ప మాట, దేని ద్వారా దాన్ని తెలుసుకుంటున్నావో అది కూడా అదే. ఇది ఇంకా తెలియాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక దీపం అక్కడ ఉందని దేని ద్వారా తెలుసుకుంటున్నావు? దీపం మీద నువ్వు టార్చ్ లైట్ వేసి అదిగో దీపం వెలుగుతుంది అంటావా? దీపం నుంచి వచ్చే వెలుగు వల్లే దీపాన్ని తెలుసుకుంటున్నావు కదా నువ్వు. అప్పుడు ఆ వెలుగేది దీపానికి వేరా? దీపం నుంచి వచ్చే వెలుగు వల్లే అది దీపం నువ్వు తెలుసుకుంటున్నావు. ఇప్పుడు వెలుగు వేరు, దీపం వేరే చెప్పండి. కనుక జ్ఞానాంగి అంటే దీపం, విద్యాంగి అంటే వెలుగు అనుకోండి, ఇంకా మీకు అర్థమవుతుంది. దేని ద్వారా దాన్ని తెలుసుకుంటున్నావో అది కూడా అదే. ఇంకొక అర్థం ఇప్పుడు చెప్తా మీకు, అసలైన అర్థం. అంటే ఇప్పుడు చెప్పింది అసలైంది కాదని కాదు, మరొక అద్భుతమైన అర్థం. ఈ జ్ఞానాంగి అయినటువంటి ఆ తల్లిని తెలుసుకునే సాధన ఏదైతే ఉందో దాని పేరు విద్య. విద్య అంటే శాస్త్ర పరిభాషలో మంత్రము అని అర్థము. అందుకే స్త్రీ విద్య అని అంటున్నాం కదా, శ్రీ విద్య. శ్రీ విద్య అమ్మ యొక్క శరీరము, ఇది గుర్తుపెట్టుకోండి. అమ్మ శరీరం ఏంటి అంటే విద్య. విద్య అంటే మంత్రం అని ఇక్కడ అర్థం. జ్ఞానాంగి అంటే ఒక అబ్స్ట్రాక్ట్ థింగ్, అక్కడికి వచ్చింది మనకు అబ్స్ట్రాక్ట్, ఒక అవ్యక్తమైన మహాచైతన్యమే అమ్మ అని తెలిసింది. ఆ జ్ఞానాంగిని తెలియజేసుకునే మంత్రం ఉందే, అది అమ్మ యొక్క శరీరము. అమ్మ శరీరము విద్యాంగి. అంటే ఇక్కడ మీకు కనబడుతున్న లలితమ్మ ఒక స్థూలమైన ఆకారం కాదు. ఈ స్థూలమైన ఆకారం అంతా మంత్రమయము, గుర్తుపెట్టుకోండి. దేవత అంటే మంత్రము, మంత్రము అంటే దేవత. ఒక మంత్రం ఉంటే ఒక దేవత ఉంటుంది, ఒక దేవత ఉంటే మంత్రం ఉంటుందండి. ఆ మంత్రంలో ఏముందో దేవతలో అదే ఉంటుంది. అందుకు అమ్మది దివ్యాంగి అనే మాట లలితా శాస్త్రంలో ఉంది. ఎక్కడ? శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపము కపంకజ కంకాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతా పన్న కక్ష్యదో భాగధారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేవర. ఇది వరకు ఒక సెట్ ఆ నామాలు. అమ్మవారి శరీరము మంత్రమై అంట. అమ్మవారి మంత్రం అంటే పంచదశ. అదంటే ఏమిటంటే మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు, అది గురువు ద్వారా తెలుసుకోవాల్సిన మంత్రం అది. ఆ పంచదశికి మూడు కూటములు ఉంటాయి, అంటే మూడు భాగాలు ఉంటాయి. వాగ్భవ కూటం, కామరాజ కూటం, శక్తి కూటం, మూడు భాగములే. ఈ మూడు భాగాలు ఎలాంటివంటే ఒక చైన్ లాగా, ఒకదాని కూడా లింక్ ఉంది, అంతేకాని విడిపోయినవి కావు మూడు. ఒక చెరుకులో కణుపు ఎలా ఉంటుందో అలాగ మూడు ఒకదానికో లింక్ ఉన్నవి తప్ప విడిపోయినవి కావు. అలాగా ఆ మూడు భాగములు ఉన్నాయి. ఆ మూడు భాగాలు అమ్మ శరీరం అంట. చూడండి, మొట్టమొదటి భాగమైన వాగ్భవ కూట ఎక్కడున్నది అంటే శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపం కపంకజ. ఆ వాగ్భవ కూటం అమ్మవారి ముఖపద్మం. అమ్మ ముఖమంతా వాగ్భవ కూటం. కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి. కంఠం నుంచి కటి వరకు మంత్రములో రెండో భాగం. తర్వాత ఆ క్రింద నుంచి భాగం శక్తికూటము అని చెప్పబడుతున్నది. కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కక్ష్యలో భాగనాడు. ఈ మధ్యకూటానికే కామరాజకూటము అని భాగం. వాగ్భవ కూటము, కామరాజకూటము, శక్తికూటము, ఈ మూడు, ఈ మూడు కలిపితే అమ్మ మంత్రం, దాని మూలమంత్రం. కనుక మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర, ఆ మూలకూటములో ఉన్న మూడే అమ్మవారి యొక్క కళేబరం అంటే బాడీ. అమ్మ శరీరం అంటే అర్థమేంటి? మంత్రమే అమ్మ శరీరం. ఇప్పుడు అర్థమైంది కదా. ఇది తెలిసినప్పుడు అమ్మ మంత్రం అంటే అమ్మ శరీరం అని స్పృహతో జపం చేయాలి. అంతేగాని మంత్రం అంటే అక్షరాలను కావు. మంత్రం అంటే దేవత యొక్క శబ్ద రూపము. ఈ స్పృహ మనకు ఉన్నప్పుడు, మంత్రం చేస్తున్నప్పుడు అమ్మని మనం శబ్ద రూపంలో స్పర్శ చేస్తున్నామనే జ్ఞానం ఉండాలి తప్పనిసరి. అందుకు విద్యాంగి అంటే అర్థం ఏమిటి అంటే మంత్రస్వరూపిణి, శ్రీ విద్యా మహామంత్ర స్వరూపిణి. ఆ జ్ఞానం లభించడానికి పరమేశ్వరుడు దయతో అనుగ్రహించిన విద్యే పంచదశి మంత్రం. అందుకు ఇక్కడ ఏమన్నాడు, ధ్యానైక దృశ్య జ్ఞానాంగి విద్యాంగి. అమ్మ మంత్రాన్ని మనం జపం చేయాలి. అయితే మాకు మంత్రం ఉపదేశం లేదండి అనుకోవద్దు. శ్రీమాత్రేణ మహా, అదే మహామంత్రం. పైగా ఇంకోటి తెలియాలి, అమ్మ రూపం చూస్తూ ఇది విగ్రహం స్థూలాకృతి కాదు, ఇది మంత్రమయము అని తెలుసుకోవాలి. దేవతాకృతిలో అందరూ అమ్మ ఆకృతిలో నాలుగు రకాల సౌందర్యాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి. అమ్మ స్వరూపం నాలుగు. మొట్టమొదటి స్థూలం. ఈ స్థూల స్వరూపం అతి సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. సూక్ష్మం చెప్తే నిద్ర వస్తుంది, తూగుతాయి కళ్ళు. ఎందుకంటే సూక్ష్మం అందుకోవడానికి బుద్ధికి కుంకుమ పూజలతో లాభం లేదు, దానికి ఏకాగ్రత కావాలి. దానికి స్థూలానికి ఆ విగ్రహం ఉంటే చాలు అడగవచ్చు. కానీ స్థూలం అంటే ఒక లేమ్యాన్కి కూడా అర్థమయ్యేది. లలిత అనగానే అందరికీ చరకులు పట్టుకున్నది కనిపించబోతుంది. ఇది స్థూలం, ఇది అమ్మ రూపం. ఈ స్థూల సౌందర్యం వర్ణించినప్పుడు ప్రతి వాడికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. లలితా శాస్త్రంలో స్థూల రూప వర్ణన ఎక్కడెక్కడ కనిపిస్తోంది? చంపకాశోక సౌగంధికల సత్కథ దగ్గర నుంచి, చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కథ నుంచి పదధ్వజ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజాని మన మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవదేహి సర్వారుణ అనవజ్యాంగి సర్వాభరణ భూషిత. ఇదంతా అమ్మ యొక్క స్థూల రూపం. అది వర్ణిస్తుంటే పరమానందంగా ఉంటుంది. ఇది స్థూలమే. సూక్ష్మరూపం చెప్తాడు, సూక్ష్మరూపం మంత్రం. ఇది గుర్తుపెట్టుకోండి, సూక్ష్మరూపం మంత్రం. అది లలితాశాస్త్రం చెప్తుంది, శ్రీమద్వాగ్ భవకూటైక స్వరూపక పంక్తి. సూక్ష్మ తర రూపం ఉంది. సూక్ష్మ తర రూపం ఏమిటంటే నువ్వు మంత్రం చెప్తున్నావు అంటే నీ శ్వాసలోంచి అది సంచరిస్తూ వెళుతుంది. కనుక మంత్రం పలకడానికి ఆధారమైన శ్వాసను పరిశీలించు. అది సరిగ్గా నీ వెన్నులో బిషతంతు తనీయసి తామరతూడులోని దారవంత సన్నంగా ఉన్న సుషుమ్నా నాడిలో సంచరించే ప్రాణరూప చైతన్యం, అదే కుండలిని అని చెప్పబడేది. అమ్మ యొక్క సూక్ష్మ తర రూపం ఏమిటంటే కుండలిని. అందుకే తర్వాత నామాలు చూడండి, మహాశక్తి కుండలిని బిషతంతు తనీయసి. అది అమ్మ యొక్క సూక్ష్మ తర రూపం. ఈ మూడు రూపాలు ఇది కాక సూక్ష్మ తమ రూపం ఉంది. అది మాత్రం ఉందే అర్థం కావడం మహాకష్టం. అవి చెప్పేసింది లలితాశాస్త్రం. ఎక్కడి నుంచి అంటే నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల అసంత. మీరు చదవండి అక్కడ, ఎక్కడైనా అమ్మ రూపం కనిపించిందో చూడండి. పైగా నిరాకారాన్ని స్పష్టంగా చెప్పాడు. ముందేమో ఆకారాన్ని వర్ణించాడు, చిన్న చివరికి నిరాకార అన్నది. ఏమిటండి ఇది? అది అమ్మ యొక్క పరమార్థ స్వరూపం అంటారు. దాన్ని మొట్టమొదటిది ఆకార స్వరూపం, స్థూల రూపం. రెండవది మంత్ర రూపం. మూడవది కొండలి రూపం. నాలుగవది పరమార్థ రూపం. ఇదే స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ. ఈ సూక్ష్మతమ అనే దానిని జ్ఞానాంగి అన్నారు. మిగిలిన వాటన్నింటినీ విద్యాంగి అన్నాడు. అది ఇక్కడ విషయం. జ్ఞానాంగి విద్యాంగి. ఈ జ్ఞానాంగి విద్యాంగి అయిన తల్లిని ఎక్కడ పట్టుకోవాలి? ఇంత బాగా చెప్పారు, బాగుందండి. అందనంత దూరం ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళాలి? మణిద్వీపాన్ని పరిగెత్తాలా, కైలాసానికి వెళ్ళాలా? తర్వాత చెప్తున్నాడండి, హృదయాస్పద. గొప్ప మాట అది, హృదయాస్పద. ఆస్పదం అంటే నివాసం, చోటు. ఇంత చెప్పిన ఈ తల్లి ఎక్కడుందండి? అనాది అఖిల కర్మరూపిణి అయినా జగదంబ ధ్యానైక దృశ్య జ్ఞానాంగి విద్యాంగి. ఇంత తల్లి అంతు పట్టదు అనిపించిన తల్లి ఎంత దగ్గరుందంటే హృదయాస్పద, హృదయంలో ఉందిట. ఇంకేం చూడండి, ఇది కూడా రహస్యమైన మాట. దహర విద్య అని అమ్మవారికి విద్యకు పేరు. దహర విద్య అమ్మది. దహర విద్య అంటే హృదయాకాశంలో ఉన్న విద్య అండి అమ్మ. అందుకే దహరాకాశ రూపిణి చదివేరా లేదా? దహరం అంటే అర్థం ఏంటి? హృదయం. హృదయంలో ఉన్న ఆకాశం. ఆకాశం అంటే చైతన్యం అని అర్థం. అక్కడున్న అనంతమైన స్పేస్, నీ హృదయంలో ఉన్న అనంతమైన చైతన్య స్వరూపమే అమ్మా, అందుకు హృదయాస్పద అక్కడ ఉన్నారు. దహర విద్య, ఈ దహర విద్య గురించి దహరం విపా దహరం విరజం విపాపం అని వేదం చెప్తున్న దహరం విపాపం దోషరహితమైన దహరం అది అమ్మ స్థల. అందుకు ఆవిడని ఎక్కడ పట్టుకోవాలి? హృదయాస్పద. ఇప్పుడు చెప్పిన ఇది ఈ ఒక్క శ్లోకమే అమ్మ యొక్క అసలు తత్వం భయగ్రీవుడు ఇక్కడ చెప్పాడండి. మరొక్కసారి ఆ శ్లోకాన్ని అనుకోండి. అనాదిరఖిలాధార సదసత్కర్మ రూపిణి ధ్యానైక దృశ్య జ్ఞానాంగి విద్యాంగి హృదయాస్పద. ఇంకేం కావాలండి? అమ్మ గురించి తెలుసుకోవాలని నిజాయితీ పురుడైన సాధకుడికి ఈ శ్లోకం ఎంత ఇస్తుందో చూడండి. ఆ విద్యాంగి ఆవిడ, దాన్ని నువ్వు ధ్యానం ద్వారా సాధన చేయి, ఏకాగ్రతతో పట్టుదలతో అంతర్ముఖుడివై సాధన చేస్తే తప్పకుండా అమ్మ లభిస్తుంది ఇది చెప్పాడు. అయితే ఈ తల్లి లభించడం కష్టమా అంటే సులభమే. ఆవిడ ఎంత దుర్లభో అంత సులభ కూడా. బహిర్ముఖులకు దుర్లభ, అంతర్ముఖులకు సులభ. అందుకు నువ్వేం చేయాలంటే ఆత్మైక ఆత్మైక్యాత్ వ్యక్తి మాయాతి. అందుకే లలితాదేవి అంటే ఇది మామూలు కథలు కావండి, పూర్తి ఉపనిషత్తుల మీద ఉపన్యాసం చెప్పించడమే లలితోపాఖ్యానం అంటే. మరొకటి ఏమిటి? ఆత్మైక్యాత్ వ్యక్తి మాయాతి. నీకు ఆ తత్వము ఎప్పుడు అనుభవానికి వస్తున్నది, వ్యక్తీకరణకు వస్తున్నది అంటే ఆత్మైక్యాత్, ఆత్మైక్యము ద్వారానే వ్యక్తి మాయాతి అది వ్యక్తమవుతున్నది నీకు. ఆత్మైక్యాత్ అంటే అర్థం ఏంటి? నీ నేను అనే భావం ఆ శక్తితో తాదాత్మ్యం చెందితేనే నీకు అర్థమవుతుంది అమ్మ, ఇంకా నేనేది మిగలకూడదు, అది తాదాత్మ్యం చెందాలి, అది ఆత్మైక్యాత్ వ్యక్తి మాయాతి, అది అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే మాటలకు అర్థే. నువ్వు ఇంకా త్వం త్వం భావం తత్తుతో అసి అయిపోతేనే అర్థమవుతుంది. మహావాక్యముల యొక్క పరమార్థం ఆ తల్లి చూశారా? ఇది ఏదో అటువైపు అన్వయించి చెప్పడం కాదు, సిద్ధమైన విషయం అది. అందుకే ఆత్మైక్యాత్ వ్యక్తి మాయాతి, ఆత్మైక్యము ద్వారానే వ్యక్తమవుతుంది. అయితే అంత తేలిక అంటే చిర అనుష్ఠాన గౌరవాత్. గొప్ప మాట చెప్పారండి ఇక్కడ, చిర అనుష్ఠాన గౌరవాత్. ఎలా నీకు లభిస్తుంది ఆత్మైక్యం అంటే చిర అనుష్ఠాన గౌరవం. చిర అంటే చాలా కాలం, అనుష్ఠానం అంటే సాధన. చాలా కాలం సాధనం చేసిన గౌరవం చేత, గౌరవం అంటే అర్థం రెస్పెక్ట్ అని అర్థం కాదు ఇక్కడ. గౌరవము అంటే బరువు, గురుత్వం, ఎక్కువ, అధికత అని అర్థం. గౌరవం అంటే ఆధిక్యము అని అర్థం. ఎక్కువ కాలం నువ్వు సాధన చేసిన ఆధిక్యత వల్ల అమ్మ లభిస్తుంది. అంటే చిరంకాలం సాధన చేయాలి అంతేగాని ఇవాళ లలితా శాస్త్రం చేసి రేపు కనబడమంటే 40 రోజులు మండల దీక్ష చేశాను కానీ దొరికిపోమంటే దొరకదు. ఊరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము అన్నాడు అన్నమయ్య, గుర్తుపెట్టుకోండి. అంత తేలిగ్గా దొరకనది. దానికి సాధన ఎంత చేయాలి? దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. దుర్లభమైన తత్వం దొరుకుతుంది ఎలాగూ? సాధన చేయి. అభ్యాసాతిశయజ్ఞాత అది ఇక్కడ చెప్పడం. స్థిరానుష్ఠాన గౌరవార్థ అంటే ఏమిటో కాదు, అభ్యాస అతిశయ జ్ఞాత. అతిశయించిన అభ్యాసమునకు మాత్రమే తెలియబడేది, ఇంకొక మార్గం లేదు. సాధన, అభ్యాసం, 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 అభ్యాసం కౌంతేయ వైరాగ్యానికి గృహ్యతే. నిరంతర అభ్యాసం, నిరంతర అభ్యాసం. అందుకే పతంజలి యోగ సూత్రాలు చెప్తాడు, ఆ యోగం నీకు ఎలా లభిస్తుందయ్యా అంటే సత దీర్ఘకాల నైరంతర్య సత్కారాశైలితో దృఢభూమి అన్నాడు ఆయన. దీర్ఘకాల నైరంతర్య చూసారు ఇక్కడ. దీర్ఘకాల అంటే చాలా కాలం చేయాలి. ఆ చాలా కాలం చేయడం అంటే ఆయన 10 ఏళ్ళు చేసిరండి సాధన, కానీ ఏడాదికో నెల రోజులు చేశాడండి. అది కాదు ఇక్కడ. ఏడాదికో నెల రోజులు చెప్పుడు 10 ఏళ్ళు చేశాడంటే దీర్ఘకాలం ఉంది కానీ నైరంతర్యం లేదు అక్కడ. దీర్ఘకాలం చేయడం అంటే ఎక్కువ కాలం చేయడం, నైరంతర్యం అంటే ఎడతెగకుండా చేయడం. రెండుండాలి, ఎక్కువ కాలం ఎడతెగకుండా నిరంతరం చేస్తే అది అక్కడ పతంజలి చెప్పిన మాట అభ్యాస అతిశయ జ్ఞాత. అతిశయించిన అభ్యాసానికి మాత్రమే ఈ నామం ఎక్కడ చెప్తాడు లలితా సహస్రనామాలో? చివరికి చెప్తాడు, అల్టిమేట్ గా చెప్పే మాట. ఇంతవరకు చెప్పిన తల్లి నీకు దొరకాలి అంటే అభ్యాస అతిశయ జ్ఞాత అంటే అదే ఇక్కడ చెప్తున్నాడు హైగ్రీవుడు. చిరానుష్ఠాన గౌరవ ఆయన అన్నది అదే. చిరము అనుష్ఠించగా 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 నిరంతరం మనస్సు ఉందే, దేన్ని మననం చేస్తే అది అది కూర్చుంటుందండి. మనస్సే మనం, మనస్సు ఎప్పుడు దేన్ని నిరంతరం మననం చేస్తుందో అది అది అయిపోతుంది. నువ్వు నిరంతరం అమ్మనే మననం చేస్తూ 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 ఉంటే అహం ఇచ్చేవ విభావయే భవాని, ఈ నేననే భావం నిరంతరం భవాన్ని భావన చేయడం చేత నేను భవాన్ అయిపోతుంది, ఇంకా నేను మిగలదు, అదే సోహం, అదే శివోహం, అదే అహం బ్రహ్మాస్మి, అదే తత్వమసి. ఇది అభ్యాసాతిథి అజ్ఞాత షడద్ధాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి. ఇది అలాంటి తత్వం చిరానుష్ఠాన గౌరవాత్. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ మూడు పాదములలో ఎంత సత్తు ఉందండి. ఇది సూత్రవాక్యం, ఇది నిజానికి అమ్మకి సంబంధించిన సూత్రవాక్యం, మననం చేసుకునే వాళ్ళకి పనికొచ్చే వాక్యం. ఇది దాటిపోతే అంత కథలే బాధలేదు. ఇదే పట్టు, కేవలం పై పైన చూసే వాళ్ళకి ఇది ఎంత వేగం దాటుతారా, మళ్ళీ కథలోకి ఎప్పుడు వస్తారా అని సరదా తిడుతుంది. ఇలాగే నేను కంటిన్యూ చేస్తే రేపటి నుంచి రాకపోతే బాగుండేమో అనిపించుతుంది కూడా. ఎందుకంటే ఏదో అనుష్ఠానం అంటాడు, ఏదో తొందరగా కుంకుమ పూజలు చేస్తాడు గ్రహిస్తుంది అనుకుంటే ఇది మాత్రం ఎక్కడికో తీసుకుపోతున్నాడని నేను కాదని లేదు, అవన్నీ వద్దని నేను చెప్పలేదు, అక్కడికి ఆగిపోవద్దని మాత్రమే నేను చెప్తున్నాను. ఒకటో క్లాసులో పక్క మార్కులు వచ్చినంత మాత్రం అదే పెద్ద చదువు అనుకోవద్దు, అది చెప్పడం ఇంకోటి ఏం కాదు. ఒకటో క్లాసులో ఫస్ట్ ర్యాంక్ రావడం చాలా మంచిదే, మా అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి చెప్తాడు గర్వంగా, సంతోషం. అక్కడ తాపేస్తాడు చదువు, మా వారికి ఈసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది దేంట్లో ఎల్కేజీలో, అక్కడ చదువు అయిపోయిందా, ఇంకా చాలా ఉంది. కనుక కుంకుమ పూజ చేయడం మంచిదే వద్దని నేను చెప్పట్లేదు, నేను చెప్తున్న ఉద్దేశం వాటిని విమర్శించడం కాదు, ఎదగాలి భావన ఇంకా ఇంకా వెళ్ళాలి నుంచి. కనుక ఈ మూడు వాక్యముల్లో ఉన్నది అసలు అమ్మ యొక్క తత్వము, అనాదిరఖిలాధార సదసత్కర్మ రూపిణి ధ్యానైక దృశ్య జ్ఞానాంగి దివ్యాంగి హృదయాస్పద ఆత్మైక్య వ్యక్తి మాయాతి చిరానుష్ఠాన గౌరవ. ఇందులో ఏం చెప్పలేదండి ఆయన, అమ్మ తత్వం చెప్పేశారు, ఆవిడ ఎలా సాధన చేయాలో చెప్పారు, ఆవిడ స్వరూపం ఏంటి చెప్పారు, తత్వం చెప్పారు, స్వరూపం చెప్పారు, సాధన చేయవలసిన విధానం చెప్పారు, అభయం చెప్పాడు, చిరానుష్ఠాన గౌరవంతో తప్పకుండా దొరుకుతుంది. లోకంలోని ఏదైనా సాధన చేస్తే దొరుకుతుందో లేదో డౌటే, కానీ అమ్మ గురించి సాధన చేస్తే మాత్రం వ్యర్థం కాదు. ఏ పాటి సాధన చేసినా అది వ్యర్థం కాదు, తర్వాత పైకి తీసుకువెళుతుంది ఆ సాధన. అందుకు అమ్మ యొక్క సాధన అంత గొప్పదని చెప్పి ఇప్పుడు ఆ తల్లి ఇంత గొప్ప తత్వాన్ని మనం ఉపాసించడానికి అనువుగా పరమాత్మ వివరిస్తున్నాడు హయగ్రీవుడు. ఆదౌ ప్రాదురభూశక్తి, ఈ తల్లి మొత్తం మూడు రూపాలతో వ్యక్తమవుతున్నది మనం ఉపాసించడానికి. ఒక రూపం చెప్తున్నాడు మొట్టమొదటిగా, ఆదౌ ప్రాదురభూశక్తి బ్రహ్మణో ధ్యానయోగత ప్రకృతి నామ సాక్షాత దేవానామిష్ట సిద్ధిదా. మొట్టమొదటిగా వచ్చినటువంటి స్వరూపం ఏమిటి అంటే ప్రకృతి. మొట్టమొదటి అమ్మ పేరు ప్రకృతి, అమ్మ రూపం మూడు రూపాలు చెప్తున్నాడు ఇక్కడ. మొదటి రూపం ప్రకృతి. ఈ ప్రకృతి ఎలా వచ్చిందంటే బ్రహ్మణో ధ్యానయోగత, బ్రహ్మదేవుడి ధ్యానం చెయ్యగా ఈ స్వరూపం కనిపించింది ప్రకృతి స్వరూపం. బ్రహ్మదేవుడు ఎందుకు ధ్యానం చేస్తాడు, ఎవడు పని చేయడానికి వాడు ధ్యానం చేస్తాడండి. ధ్యానం అంటే ఏకాగ్రత మనం ఏంటంటారు, వాడు పని చేయడానికి వాడు ఏకాగ్రత చూపించడమే ధ్యానం. అలాగే బ్రహ్మదేవుడి పని ఏమిటి, సృష్టి చేయడం. తాను సృష్టి చేయడానికి ధ్యానం చేశాడు, ధ్యానం చేస్తే ఈ సృష్టికి కావలసిన శక్తి కనిపించింది, ఆ శక్తి పేరు ప్రకృతి. కనుక ప్రకృతి నామ సాదేవి మొట్టమొదటి కనబడింది ప్రకృతి. రెండవది ఏమిటంటే ద్వితీయం అభు ఉదభూద్రూపం ప్రవృత్తి అమృతమంతనే. రెండవ స్వరూపం ఏంటంటే అమృతం కోసం దేవదానవులు మదనం చేస్తూ ఉండగా ఉద్భవించిన మోహిని స్వరూపము, జగన్మోహిని. రెండవ స్వరూపం ఏంటంటే జగన్మోహిని, అది రెండవది. మూడవ రూపం చెప్తున్నారు ఇక్కడ, సర్వసమ్మోహజనకం అవాన్మానస గోచరమైన మోహిని రెండవది. తర్వాతది లలిత త్రిపురసుందరి, మూడవ స్వరూపం లలిత, భండాసుర సంహారం కోసం ఉద్భవించిన తల్లి లలిత. ఇప్పుడు ఏ సబ్జెక్టు మీకు అర్థమైపోయింది, మొదటి రెండు కాదు, ఇప్పుడు మూడో దాని గురించి నేను చెప్పబోతున్నాను, అదే లలితోపాఖ్యానం. కానీ మొదటి రెండు కూడా నేను వదలను, మొదటి చూద్దాం. మొదటి రూపం ప్రకృతి, ఏంటి చెప్పాను ఇప్పుడు మీకు, మూడు ప్రకృతి జగన్మోహిని లలిత, ఇవి అమ్మవారి యొక్క మూడు రూపాలు. అంటే అమ్మ ఎప్పుడు ఉంది, ఆత్మతత్వంగా ఎప్పుడు ఉంది, ప్రకృతిగా ఎప్పుడు ఉంది, జగత్తు నడుస్తున్నంతకాలం ప్రకృతిగా ఉంది, కానీ ఆయా సమయాలు వచ్చినప్పుడు రావడం ఆ తర్వాత రూపం. ప్రకృతిగా ఉన్నది అని ప్రకృతి అని ఒక్కటి చెప్పేసాడు, కానీ అందులో బోర్డులు ఉన్నాయండి, మనకు ఎక్కువ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోవడం కష్టమని అంతా కలిపి ఒక మాట అన్నాడు, ప్రకృతి మొదటిది అన్నాడు. ఇది మీకు అర్థం కావాలంటే సుమారు నేను రెండేళ్ల క్రితం చెప్పినట్టున్నాను దేవి వైభవం, అప్పుడు చెప్పాను ప్రకృతి అనే దాని గురించి, అంటే దాని కంటిన్యూషన్ ఇది. అప్పుడు ప్రకృతి గురించి చెప్పాను, ప్రకృతి అన్నప్పుడు ఈ ప్రకృతి రూపంలో అమ్మవారు ఎలా ఉంటారంటే, ముందు ప్రధానంగా ప్రకృతిలో మొదటి ఐదు రూపాలు ఉంటాయి ప్రకృతిలో, చూడండి మొదటి ఐదు రూపాలు అవేంటి, దుర్గా లక్ష్మి సరస్వతి గాయత్రి రాధ. దాని తర్వాత ఇవి అమ్మవారి యొక్క పూర్ణ రూపాలు ఐదు. తర్వాత ప్రధానాంశ రూపాలైనటువంటి గంగ తులసి మంగళచండి మానసాదేవి ఇవన్నీ కూడా ప్రధాన అంశరూపాలు. ఇంకా అంశాంశ రూపాలు చాలా ఉన్నాయి, శాంతి పుష్టి తుష్టి ఇవన్నీ కళారూపాలు గ్రామదేవతల వరకు చెప్పాడు. మొదట అయిన పంచశక్తులు, తర్వాత గ్రామదేవతల వరకు ఉన్నటువంటి ప్రకృతి రూపాలు చాలా చెప్పాడు. ఇవన్నీ కలిపితే ప్రకృతి ఒక్క, అర్థమైంది కదా. ప్రకృతి అని ఒక మాట అనేసాడు కానీ ఒక్క ప్రకృతి అనే మాటలు ఇన్ని తెలుసుకోవాలి. ప్రకృతి అనగానే దుర్గా లక్ష్మి సరస్వతి గాయత్రి రాధ ఇవి పూర్ణ శక్తులు, ఆ తర్వాత వచ్చిన గంగాది సర్వశక్తులు ఇవన్నీ కలిపి ప్రకృతి. ఇది మొదటి రూపం అమ్మవారిది. ఎప్పుడు ఈ రూపంతో అమ్మ ఈ ప్రపంచాన్ని నడుపుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. రెండవ రూపం ఏమిటి, జగన్మోహని. ఇప్పుడు దాని గురించి వస్తున్నాం. మొదటి తేలిపోయింది కదా, మళ్ళీ వారి వివరాలన్నీ చెప్పిన అవసరం లేదు. రెండవది ఏమిటి, జగన్మోహని. ఈ స్వరూపం చెప్తున్నాడు, జగన్మోహని స్వరూపం అమ్మవారి యొక్క రెండవ అవతారం. అవతారము అంటే ఇక్కడ అర్థం వ్యక్తీకరణ, వ్యక్తీకరింపబడినది. అంటే ఒకరికి పుట్టి పెరిగింది అని కాదు ఇక్కడ అర్థం. అమ్మ యొక్క వ్యక్తీకరణ, అమ్మ రెండవసారి వ్యక్తీకరించిన స్వరూపం పేరు జగన్మోహని. ఇది ఎలా జరిగిందో చెప్తున్నాడు. ఒకప్పుడు పురా అమర పురాధీశ విజయశ్రీ సమృద్ధిమాన్ త్రైలోక్యం పాలయామాస సదైవాసుర మానుషం. ఒకప్పుడు అమరాధీశ్వరుడైన ఇంద్రుడు చక్కగా పాలన చేస్తూ ఉన్న సమయంలో దూర్వాసుల వారు వెళుతూ ఉన్నారట. ఆ వెళుతూ ఉండగా తోవలో ఒక విద్యాధర కన్య కనబడింది ఆయనకి, దూర్వాసుడికి విద్యాధర కాంత. ఆ విద్యాధర కన్య కనబడగానే ఆమె చేతిలో భక్తిగా ఒక పువ్వుల దండ పట్టుకునింది ఆమె. ఈయన చూసి ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. నేను చూడగానే ఆవిడ భక్తిగా నమస్కారం చేశాను. వెంటనే ఆమె వినయంగా చెప్పింది, నేను ఇవాళ అమ్మవారి పూజకి వెళ్ళాను, అమ్మ నా మీద దయతలిచి తన పాదంపై ఉన్న పూలమాలను నాకు ప్రసాదంగా ఇచ్చింది అని చెప్తుందండి. వెంటనే అది నేను తీసుకుని వస్తున్నాను, చాలా ఆనందంగా ఉంది, మీరు కనబడ్డారు మహానుభావులు, ఇందండి మీరు తీసుకోండి అని ఆ మాలని ఇచ్చిందిట. అప్పుడు ఆయన అన్నాడు, ఇది అంత అదృష్టవంతురాలే సుమా, ఎందుకంటే బ్రహ్మాదులకు కూడా ఏది లభించదో అది లభించిందంటే అమ్మ నిన్ను అనుగ్రహించింది. చాలా అదృష్టవంతురాలివి. అది నాకు నువ్వు ఇచ్చావంటే పుచ్చుకున్న ఫలితం తిరిగి నాకివ్వడం వల్ల ఇంకా నీకు ఫలితం. చాలా సంతోషాన్ని దీవించి ఆయన వస్తూ ఉన్నట్ట. వస్తూ ఉంటే త్రోవలో ఇంద్రుడు ఎదురుపడ్డాడు. ఆ సమయంలో ఇంద్రుడు ఒక ఐరావత గజంపై కూర్చొని వస్తున్నాడు, చుట్టూ దేవతలు ఉన్నారు. ఆయన చూసి పాపం చాలా మంచి పనులు చేస్తున్నాడు ఈయన, ఎవడు ఇంద్రుడు, ముల్లోకాలని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, అసలు శక్తులు వచ్చినప్పుడు యుద్ధం చేస్తున్నాడు, బాగుంది. ఇతనికి ఏదైనా ఇవ్వాలి, ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి, ఇదిగో ఈ అమ్మవారి ప్రసాదాన్ని ఇస్తానని ఇచ్చారండి. ఇక్కడ ఏమిస్తారండి ఋషులు మహాత్ములు, కుంకుమ ఇస్తారు, విభూతి ఇస్తారు, పువ్వులు ఇస్తారు, అంతేగాని గోల్డ్ కాయిన్స్ మంచి పెడతారా ఏంటి వాళ్ళు. ఆయన వాళ్ళని ఇస్తారు, ఋషులు ఏమిస్తారు పాపం, ప్రసాదం ఇచ్చాడు ఆయన, ఇదిగో అమ్మవారి ప్రసాదం తీసుకొని ఆయన అని ఇచ్చాడు. ఇస్తే ఆయన ఏం చేశాడంటే ఒక పూలదండే కదా అనేసి ఏను కుంభస్థలం మీద పెట్టాడు. ప్రసాదంపై పదార్థ దృష్టి కూడదు, గుర్తుపెట్టుకోండి, ప్రసాదంపై పదార్థ దృష్టి కూడదు. తీర్థం పుచ్చుకున్నా ప్రసాదం పుచ్చుకున్నా ఏదో ఇచ్చే అని పక్కన పెట్టేస్తే మహాపాపం. అది వస్తువు కాదు, దాని ద్వారా శక్తి వస్తుంది, పక్కన పెట్టేయకూడదు. అది అంతవరకు ఆ తల్లి దగ్గర ఉంది, అది నీకు ఇచ్చారంటే తచ్చక్తి నీకు వచ్చింది అనుగ్రహించి, కనుక దాన్ని ఎలా తీసుకోవాలో చెప్తాడు. కానీ తీర్థం తీసుకోండి అని పిలిస్తే అక్కడ ఉంచండి వస్తాను అంటే మహాపాపం. శిష్యులు అదే పరమ లక్ష్యం అనుకున్నట్టుగా పరిగెత్తి పుచ్చుకోవాలి, తీర్థం కానీ ప్రసాదం కానీ పుచ్చుకుని భద్రపరుచుకుని జాగ్రత్త చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తారు. అందుకు పదార్థం అలా ఉండాలి. కానీ పొగరుండే అహంకారం, చుట్టూ సంపదలు ఉన్నాయి వాడికి, ఎక్కువైపోతే విలువ ఎక్కడ తెలుస్తుంది. వాడు కల్పవృక్ష కుసుమాలు చూశాడు, ఇవి చూశాడు, అప్రాలి పూలదండ ఎంత, లేదా పసుపు కుంకొక్కటి అంటు కూడా ఉంది వాడికి. ఎప్పుడైతే పదార్థ దృష్టి వచ్చి ప్రసాద దృష్టి పోయిందో వెంటనే ఓరు దౌర్భాగ్యుడా, అమ్మవారి ప్రసాదం నిర్లక్ష్యం చేసే కనుక ఏ ప్రసాదం వల్ల నీకు ఐశ్వర్యం వచ్చిందో ఐశ్వర్యం అంతా సముద్రం పాలవుతుంది పో అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మ ప్రసాదం వల్లే అనుగ్రహం వచ్చి ఐశ్వర్యం వచ్చింది, ఇప్పుడు ఆ ప్రసాదం నిర్లక్ష్యం చేసేవి ఎప్పుడో నీ ఐశ్వర్యమే సముద్రం పాలకపోతుంది పో అన్నారు. ఇప్పుడు సముద్రం పాలైపోవడానికి కారణం ఏమిటి, దూర్వాసుడి శాపమా, తప్పు, ఇంద్రుడు చూసుకున్న పాపం, అంతేకాదు దూర్వాసుడి శాపం కాదు, వెంటనే దూర్వాసుడి అంతర్వాడండి చెప్పించేస్తాడు ఎవరు పెడితే వాడిని అని పొరపాటున అది అనుకోవద్దు. శాపం గురించి కొంచెం అర్థం చేసుకోవాలి. కోపంతో శపించేసేవి అంటే వాడు ఋషికాన్ని నిజానికి వాళ్ళవి శాపాలు, మనమైతే శాపన అర్థాలు. తిక్కు శాపానికి తిక్కుకి చాలా తేడా ఉంది. మహాత్ముల శాపం అంటే ఒక అనుగ్రహం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంద్రుడంతటి వాడు తప్పు చేస్తే వెంటనే రికవర్ రెక్టిఫై చేయాలి, తీసేయాలి, బాగు చేయాలి వాడిని, లేకపోతే ప్రపంచానికి ప్రమాదం. ముల్లోకాన్ని పాలించే ఇంద్రుడు తప్పు చేయడు, ఎప్పుడైనా చేస్తే వెంటనే బాగు చేయాలి. అదే రాక్షసులు అనుకోండి పండాలి, వీళ్ళకైతే వెంటనే బాగు చేయాలి. అయితే నిజంగా అమ్మ ప్రసాదం నిర్లక్ష్యం చేస్తే దుర్గతి తప్పదు. కానీ నేను మాట అన్నాడు కదా, దానివల్ల ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వస్తుంది, వెంటనే కర్మక్షయం జరుగుతుంది. రెండు, ఈ పాపం వల్ల ఇది నాకు తగిలింది అనేటటువంటి పశ్చాత్తాపం ఉంటుంది, అది కూడా జరుగుతుంది. ఈ రెండు కారణాల చేత శాపం ఒక వరము ఒక అనుగ్రహము, అది గుర్తుపెట్టుకోండి. ఊరికి ఎవడు వెళ్ళి శాపాలు ఎవడు చేసుకున్న దానికి వస్తుంది ఇది. కనుక ఎప్పుడో రావాల్సిన ప్రారంభాన్ని వెంటనే ఇచ్చేయడానికి పనికొచ్చేది శాపం. అందుక మహానుభావుడు ఈ మాట అనగానే అప్పుడు దిగాడండి ఆయన, ఏనుగు నుంచి దిగి పాదాల మీద పడి నన్ను క్షమించమని అడిగాడు. నా తీరిక లేదు, మీ గురుగారిని వెళ్ళాడు అన్నట్టండి. చూసారా, ఎవడి చెప్పించినా రక్షించగలిగేవాడు గురువు, గుర్తుపెట్టుకోండి. ఆయన ఉన్నాడు, గురువు ఉన్నాడు. పాపం నేను ఎన్ని తప్పులు చేసినా ఆయన పాదాల మీద పడితే చాలు. వెంటనే నేనేం చేశాడు, గురువు గారిని వెతుక్కున్నాడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడంటే కాశీక్షేత్రంలో ఉన్నాడు. ఇంద్రుడు గురువు ఎవరు? బృహస్పతి. ఆయన స్వర్గంలో కూర్చోవచ్చుగా, కాశీకి ఎందుకు రావాలి? మనకి ఇప్పుడు కాశీకి వెళ్ళాలంటే అబ్బో అక్కడంతా రోడ్లు అన్ని క్లంజీగా ఉంటాయండి, అంత డస్టీ డస్టీగా. కానీ స్వర్గం వదిలి బృహస్పతి అక్కడికి వచ్చేట్టు చూడండి. ఇక్కడ ఎక్కడేముందో ఆయనకు తెలుసు. అందుకే బృహస్పతి ఆ గంగా తీరంలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నట్ట పరమేశ్వరుని. అక్కడికి వెళ్ళి పాదాలు పట్టుకున్నాడు ఇంద్రుడు. మహానుభావ, తప్పు చేశాను, క్షమించు, నాకు సంపద పోయింది నేడుపు కాదు, ఎంత తప్పు చేశాను, ఈ అజ్ఞానం నా నుంచి పోవాలి, పాపం నా నుంచి పోవాలి, నేనేం చేయాలి అంటే, నాయన భగవంతుని దయవల్ల పాపాలకు ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి అన్నాడని. ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి అని ప్రాయశ్చిత్త విధులు అని ఇక్కడ కొన్ని అధ్యాయాలు చెప్పాడు. అవి చెప్పుకుంటే 9 రోజులు దానికి గడిచిపోతుంది. కానీ కొన్నైనా తెలుసుకోపోతే ఎలాగా? పాపాలు చేస్తారు. ఒకటి తెలియక, కొన్ని తెలిసి అహంకారం చేత. తెలిసి అంటే, తెలిసి అంటే జ్ఞానం వచ్చేది కాదు ఇక్కడ అర్థం. పాపం చేస్తున్నానని తెలిసి చేస్తాడు, అది ఇక్కడ అర్థం. తను పాపం చేస్తున్నానని తెలుసుకొని చేస్తాడు, తెలియకుని చేస్తాడు. ఆ చేసిన తర్వాత కొంతకాలానికి పశ్చాత్తాపం కలగచ్చు, అయ్యో తప్పు చేసేని, అప్పుడు ప్రాశ్చిత్యం చేసుకోవాలి, అది ఇక్కడ. పశ్చాత్తాపం కలిగాక ప్రాశ్చిత్యం చేసుకోవాలి. అంతేగాని ప్రాశ్చిత్యం ఉంది కదా అని రెడీగా పాపం చేయడం కాదు ఇక్కడ. ఈ పాపం చేసిన తర్వాత ప్రాశ్చిత్యం చెందామని కాదు ఇక్కడ. పాపం చేసేదని పశ్చాత్తాపం కలిగితే ప్రాయశ్చిత్తానికి అర్హత వస్తుంది, అది ఇక్కడ చెప్తున్నాడు గొప్ప విషయం. ప్రాయశ్చిత్తానికి అర్హత పశ్చాత్తాపం, అంతేగాని పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం కాదు. ప్రాయశ్చిత్తానికి అర్హత పశ్చాత్తాపం. అందువల్ల ఈయన ఏం చేశాడంటే ఆ పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్త విధులు ఉంటాయనైనా చెప్తున్నాను విను అంటాడు. ఇక్కడ ఈ నెపంతో వ్యాసుడు మనకు బోర్డు చెప్తాడు, ఆయన పాపాలు చాలా ఉన్నాయి, కొన్ని మహాదోషాలు కొన్ని దోషాలు రెండు ఉంటాయి. పంచమహాపాతకాలు అంటారు, అవి చాలా ఘోరం సుమా, వాటి నుంచి బయటపడడం మహాకష్టం. హనన స్థేయ హింసాశ్చ పాన మన్యాంగనారతి కర్మ పంచ విధం ప్రాహు దుష్కృతం ధరణీతలే. ఇతరుణ్ణి హత్య చేయడం, అదేవిధంగా అక్రమార్జన చేయడం, హింస చేయడం, హత్య వేరు హింస వేరు, మళ్ళీ ఏం రెండు వేరుగేదిగా చెప్పారు అంటే మనస్సుతో మాటతో చేతతో ఎవరినైనా బాధ పెడితే అది హింస. అందుకు హింస చేయడం, అక్రమార్జన చేయడం, హత్య చేయడం, పానం అంటే మద్యపానం, అన్యాంగనారతి పరస్త్రీపై ఆసక్తి, ఇవి మహాపాతకాలు సుమా, వీటి నుంచి బయటపడడం మహాకష్టం. అయితే ధర్మం స్థూలంగా ఒకటి కనబడినా సూక్ష్మంగా కొన్ని ఉంటాయి. అది ధర్మరక్షణ కోసం ఒక పాలకుడు హత్య చేస్తాడు అంటే యుద్ధం చేస్తాడు, అప్పుడు అది దోషం కాదు అది చెప్తాడు ఇక్కడ చూడండి. ఇక్కడ అవి డీటెయిల్స్ అన్ని మొదలు పెడుతున్నాడు. ఒకటి పాపం అని చెప్పేసిన సందర్భం బట్టి ఉంటుంది. హత్య మహాపాపం అంటే సోల్జర్స్ చేస్తున్నది ఏమిటి సైనికుడు, అప్పుడు వారికి దోషం కాదు. అర్జునుడు తాపన చేయమని చెప్పాడు కదా కృష్ణ పరమాత్మ. కనుక ధర్మరక్షణ కోసం నియుక్తుడైనటువంటి వాడు రక్షణ కోసం చేసేది హత్య అనిపించుకోదు. అలాగే ఒక ఎత్తికి ఒక ధర్మం ఉంటుంది, గృహస్థుకు ఒక ధర్మం ఉంటుంది. గృహస్థుల్లో మళ్ళీ తపో జీవనం చేసుకునే వాళ్ళకి ఒక ధర్మం, వృత్తి జీవనాలు రకరకాల వృత్తుల్లో రకరకాల జీవాలు జీవన విధానాలు ఉంటాయి. కనుక అందరికీ ఒకటే ధర్మం అనడానికి లేదు నాయన. ధర్మం అక్కడ వచ్చింది. ధర్మం అనేది రిలేటివ్, సాపేక్షం, వాడి వాడి వృత్తి, వాడి వాడి జీవన విధానం. వృత్తి జీవన విధానాలంటే వర్ణాశ్రమాలు మళ్ళీ వచ్చి బ్రహ్మచారి బ్రహ్మచారికి ఉండేటువంటి నియమాలు వేరు, గృహస్థుకు నియమాలు వేరు. బ్రహ్మచారికి గృహస్థు కంటే కఠిన నియమాలు ఉన్నాయి, అలాగే యతికి కఠిన నియమాలు ఉన్నాయి, గృహస్థుకి కారణ నియమాలు లేవు. వాడి నియమాలు వాడుకున్నాయి, వాడు అతిథి సేవా ఇత్యాదులు ఉన్నాయి కనుక యతులకి వాళ్ళకు ఉన్న నియమాలు వాడికి లేవు. అందుకు గృహస్థు తన ఇంటి కోసం, ఇంటిని కాపాడుకోవడం కోసం కొన్ని హత్యలు చేస్తాడు. ఏమిటని, ఒక ఎలకని చంపడము, ఒక బొద్దింకని చంపడము, ఇవి చేస్తాడు. అలాంటివి దోషం అనిపించుకోవు నాయన అన్నాడు హత్యలు కాబట్టి. అది యతీశ్వరులు అయితే అవి కూడా చేయరాదు చూడండి, అక్కడ చీమను కూడా చంపరాదు వారు. అలాగని మనకి పర్వాలేదు కదా అని గృహస్థులు కల్పించిన ఎలకనంతా తప్పుదు ఎవరు కూర్చోవడం కాదు, బుద్ధింగులు చెప్పడానికి హిట్లు పెట్టుకోమని కాదు ఇక్కడ అర్థం. అలా అసలు పుట్టకుండా ఉండేటట్టు ముందు చూసుకోవాలి. ఇల్లంతా అవి తయారవడానికి తగ్గ వాతావరణం ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత తయారైన తర్వాత చంపడం ఎందుకండి? అసలు ముందే శుభ్రంగా ఉంచుకుంటే ఏ బాధ లేదు కదా. కనుక నీ మాన నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గృహరక్షణ కోసం అని చేయడం దోషం కాదు. ఎప్పుడు దోషం కాదు? ఇది కూడా చూడండి, కూరలు తరిగితే పాపం, బియ్యం తిరగలు తిప్పితే పాపం, ఉడక వేస్తే పాపం, స్నానం చేస్తే పాపం, ఇవన్నీ పాపాలు. ఇల్లు తుడిస్తే పాపం, అయితే అవన్నీ చేయడం మానేస్తే మన గృహస్థి ఇవన్నీ చెయ్యాలి. అయితే ఈ పాపములు అనివార్య పాపాలు. ఈ పాపాలు పోవడానికి విధానం ఏంటంటే, ఏ ఇంట్లో నిత్యం దీపారాధన నైవేద్యం జరుగుతుందో, ఏ ఇంట్లో అతిథి పూజ చేస్తారో, ఆ ఇంట్లో ఇలాంటి పాపాలకి ఫలితాలు ఉండవు, పోతాయి, బాధ లేదు అది ఇక్కడ చెప్తున్నారు. ఇవన్నీ వివరిస్తారు ఇక్కడ. నేను మీకు అంతా కలిపి మన శ్లోకాలు చెప్పకుండా ముఖ్యమైన అంశాలను చెప్పుకుంటూ వెళుతూ ఉన్నాం. దాని తర్వాత అక్రమార్జన కూడదు, దొంగతనం కూడదు అన్నాడు ఇక్కడ. దొంగతనం అంటే జేబులు కత్తిరించడమో పిల్ల మీద పడి బంది పూడతనాలు చేయడమో కాదు, అక్రమార్జనే దొంగతనం. శ్రమ లేకుండా ధర్మము లేకుండా సంపాదించినదంతా దొంగతనమే. 10 మందికి పెట్టకుండా ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వకుండా తినేదంతా దొంగతనమే. అనగా దొంగతనం అంటే ఇది. కనుక అక్రమార్జన అది అది ఉండరాదు. అందుకు అస్తే చాలా ముఖ్యమండి. నీది కాని సొమ్ము నీ దగ్గరుంటే మహాపాతకం అది. కొంతమంది చాలా కూడవేస్తారు, వాడిని కొట్టి వీడిని కొట్టి వీడిని కొట్టి, ఆ తర్వాత ఆ గాజుల కింద ఎలకలే తర్వాత తిరుగుతూ ఉంటారు. తర్వాత మళ్ళీ తప్పదు ఆ సొమ్ముని కోసం తిరిగేటప్పటికి అయిపోతుంటుంది. కనుక ఘోరం అక్రమార్జన మహాపాపం ఇవన్నీ చెప్తారు. అక్కడ అక్కడ ఒక కథ చెప్తారండి. ఒకడు ఉండేవాడు కిరాతకుడు, అతడు అడవిలోకి వెళ్ళాట. వెళ్ళేటప్పుడు అక్కడ వజ్రుడు అనే ఒక దొంగ తాను సంపాదించిన సొమ్మంతా గొయ్యితవి పాతిపెట్టాడు. పాతిపెట్టి మళ్ళీ పాతిపెట్టి వెళ్ళిపోతే తానే పోల్చుకోవడం కష్టం. అందుకు దాని మీద రాయిని గుర్తుగా పెట్టుకోవాలని రాయిని తేవడానికి వెళ్ళాడు. ఇదంతా కిరాతకుడు గమనించాడు. ఆ రాయి తెచ్చే లోపల వీడు తవ్వి అందులో కొంత మాత్రం, కొంచెం మంచి దొంగ వీడు, కొంత మాత్రం తీసుకుని మళ్ళీ పాతిపెట్టి చెరిపెట్టాడు. వాడు రాయి పెట్టాడు. ఆ రాయి పెట్టాడు కిరాతకుడి పనికి వచ్చింది. వాడు ప్రతిసారి ఆ వజ్రుడు తన దొంగిలించిన సొమ్మంతా అందులో పెట్టేవాడు. ఈయన గారు వీడు వెళ్ళింది కొంతసేపటికి వచ్చి కొంత తీసేవాట, మొత్తం తీస్తే అనుమానం వస్తుంది, మళ్ళీ రేపటి నుంచి పెట్టడం. అందుకు వీడు వెళ్ళి కొంత తీసేవాట. ఆ తీసుకెళ్ళి ఏం చేశారంటే వాళ్ళు ఆవిడ తెలియదు, వాళ్ళు బోల్డ్ సంపాదించాను తెలుసా అన్నాడు. ఏంటి ఈ పని చేసి ఇలా సంపాదించానన్నాడు. అప్పుడు వాళ్ళు ఆవిడండి, ఆ మధ్య మన ఇంటి వైపు వచ్చినటువంటి ఒక జ్యోతిష్యుని ఒక మాట చెప్పాడు, నీకు అనుకోకుండా ఒక ధనం కలిసి వస్తుంది అన్నాడు. ఇదేనేమో అని భలే ఉంది, 10 వెంటనే నగల షాప్కి వెళ్దాం అనలేదు ఆవిడ. మనకి కష్టం లేకుండా వచ్చిన సొమ్ముతో మన కోసం వినియోగించుకోకుండా ఇది సత్కారం ఏం చేయడం మంచిది ఏంటండి, అలాంటి భార్యలు ఉండడం వల్ల ఇంకా భూమి ఇంకేలా ఉంది. ఆ మాట చెప్తే వెంటనే నేనేం చేశానంటే ఊహించ మరి అన్నాడు. సత్కారం చేయి, వాపీ కూప తపాక ఆలయాది నిర్మాణాలు చేయి. వెంటనే ఏం చేశాడు, ఒక మంచి తోట నిర్మాణం చేశాడు. అది దేవతల కోసమని, దేవత ఆరాధన కోసమని ఉద్యానవనం, ఒక వాపీ కూపములు ఒక ఆలయం నిర్మాణం చేద్దాం అనుకున్నాడండి. కానీ తెచ్చుకున్న డబ్బు చాలలేదు, మళ్ళీ ఏం చేయడం, బ్యాంక్ రెడీగా ఉంది. అందుకు తరం వెళ్ళడం తీయడం కట్టడం అలాగ అద్భుతంగా ఆలయం నిర్మాణం చేశాడు. శివాలయం విష్ణు ఆలయం నిర్మాణం చేసి కొందరు బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి అప్పచెప్పాడు, మీరంతా దీన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి అని. వాళ్ళు యాజ్ఞికములు చేస్తూ మంత్రములు చేస్తూ వాళ్ళు చాలా సంతోషించారు. ఆ పురోహితుడి పేరు దేవరాతుడు. అతను ఏం చేశాడంటే, నువ్వు ఈ విప్రధర్మాన్ని వేదధర్మాన్ని కాపాడుతూ తద్వారా సనాతన ధర్మాన్ని కాపాడుతున్నావు కనుక నీకు నీ పేరు మారుస్తున్నావు అన్నారు. ద్విజవర్మ అని పేరు పెట్టారు ఎవరికి ఆ కిరాతకు. వాళ్ళ ఆవిడకి సుశీల అని పేరు పెట్టారు. ద్విజవర్మ అంటే విప్రధర్మానికి వర్మం వలె కవచం వలె కాపాడేవాడు, అది వాడి పేరు ద్విజవర్మ, ఈయన పేరు సుశీల. చక్కగా దీని పని ఇంకా ఇంటి దొంగతనాల్లో చక్కగా రావడం, ఆలయాలన్నీ చూసుకుంటూ ఉండడం, హాయిగా ఉన్నాడు. కొంతకాలానికి ఏం జరిగిందంటే కాలం తీరింది, అది తప్పదు కదా ఎవరికైనా అయిపోయింది. అయిపోయిన వెంటనే ఒకవైపు రకరకాల దేవలోకాల నుంచి దేవదూతలు వచ్చేసేట, మరోవైపు యమదూతలు వచ్చారు కొట్టుకుంటున్నారు వాళ్ళందరు ఇక్కడ. ఆ కొట్టుకుంటూ ఉంటే నారదులు వచ్చేట, వాళ్ళిద్దరిని ఆ పెట్ట. అసలు వీడు మంచి పనులు చేశాడు, ఏంటి ఇవన్నీ కట్టడం గొప్ప మంచి పని, కానీ ఎలా సంపాదించాడు? అక్రమార్జనలు ఇదంతా కట్టాడు కాబట్టి అక్రమార్జన ఎవరిది? వీడు ఒకే సోర్స్ నుంచి దొంగలాడాడు నిజమే, కానీ అక్కడ సోర్స్ లో ఉన్నది ఎన్నించో దొంగలాడి సొమ్ము. కనుక అది ఎవరెవరి సొమ్ము వీడు దొంగలాడాడో వారందరూ మరణించే వరకు వీడు గాలి దెయ్యమే తిరుగుతాడు అని చెప్పాడు నారదుడు. ఇది గుర్తుపెట్టుకోండి. అది వాడు అక్కడ అంతవరకు తిరుగుతాడు, వాయు శరీరంతో తిరుగుతాడు. ఆ తర్వాత దొంగలించినందుకు దుష్ఫలితం అనుభవిస్తాడు, మంచి పని చేసినందుకు సత్ఫలితం అనిపిస్తాడు. రెండూ ఉంటాయి చూడండి, అంత గొప్ప విషయం. దేనికదే అంతేగాని ఇది వెళ్ళి ఈ ప్లస్ వెళ్ళి ఆ మైనస్ని మైనస్ చేయదు. దేని వాటా, దేని కోట, దేని ఖాతా, దాని దేని అది ఆ అకౌంట్ అంతా మెయింటైన్ చేసిన కాల పురుషుడికి నమస్కారం. ఆయన దగ్గరుంది ఆ మహాశక్తి. వీడు వాయువు అయిపోతాడు అని చెప్పాడు. ఇది అయిపోయిన వెంటనే ఆయన మహానుభావుడు ఆమెను చూస్తున్నాడు సుశీలని. ఆమెకి వీళ్ళెవరూ కనబడలే, భక్త శవం మీద పడి ఏడుస్తోంది అంతే. కానీ ఆ తర్వాత నారదుడు ఆమెకు కనబడ్డాట. ఆమె పుణ్యం, అమ్మా నీకేం దోషం లేదు అన్నట్టు. ఏం నా భర్త దొంగతనం చేసినప్పుడు నాకు దోషం రాదా అంటే రాదు. భర్త చేసిన పాపంలో భార్యకి భాగం లేదు, భర్త చేసిన పుణ్యంలో మాత్రం భాగం ఉంది. నువ్వు ఒకవేళ పాపం చేస్తే మాత్రం నీ పాపంలో ఆయనకు భాగం ఉంది, కానీ నువ్వు పుణ్యం చేస్తే భాగం లేదా. ఏమి ఫెమినిస్టులు అండి మన ఋషులు, స్త్రీ పక్షపాతులు మన వాళ్ళు అందరూ కూడా. ఈ మాట చెప్పాట. ఇంకొకటి, నీకు కూడా ఆయువు పూర్తయిపోయింది, నీకు బ్రహ్మలోకానికి విమానం వస్తుంది, ఇప్పుడు నువ్వు బ్రహ్మలోకానికి చేరుతావన్నారు. చెడు అసలు స్త్రీకి ఏం అక్కర్లేదు, పతిని గమనించుకుంటూ తాను సరిగ్గా చూసుకుంటే ఆమె నెక్స్ట్ అడ్రస్ ఎక్కడంటే బ్రహ్మలోకం. అక్కడ వాళ్ళు సనత్కుమారాదులు ఉత్తమ స్థితిని ఇస్తాట, బ్రహ్మజ్ఞానం బోధిస్తాట ఆ జీవుడు యోగ్యుడైతే. లేదా ఇంకా అయితే తర్వాత యోగభ్రష్టు వల్ల యోగభ్రష్టులు పొందే ఉత్తమ జన్మ పొంది అది అక్కడ జన్మ అవుతుందిట. అది పాత మృత్యంలో ఉన్న గొప్ప శక్తి. ఆ శక్తి ఇప్పుడు స్త్రీలోకానికి తెలియడం మహాకష్టం, అది గాఢమైన విషయం మొత్తానికి. నువ్వు బ్రహ్మలోకానికి వెళ్తావు సుమా అన్నాడు. ఆమె ఎంత గొప్పదంటే, నా భర్త గాలిదై మీద తిరుగుతుంటే నేను బ్రహ్మలోకానికి వెళ్తానని వెళ్ళనన్నండి. ఇంకెంత గొప్ప వ్యక్తిత్వం చూడండి. ఆయన వాయురూపుడై తిరుగుతూ ఉంటే ప్రేతమంటే ఎన్ని రకాలు ఉంటాయో తెలియదు. భూత ప్రేతాల్లో రకరకాల కేటగిరీలు అవి ఎలాగుంటాయో చెప్తారంటే ప్రేత పురాణం ఉంటుందని భయపడి నేను ఆపుతున్నాను ఇక్కడ. అవి చాలా ఉన్నాయి కానీ తెలుసుకోవాల్సిన అంశం అది. జీవుడికి ఈ బాడీతో ఉన్నంతసేపు పర్వాలేదు, బాడీ ఉంది కనుక నడిచిపోతుంది. ఇది లేనప్పుడు వాడి అవస్థలు ఎన్ని రకాలు ఉంటాయో ఎవరికి మొత్తానికి. ఆ వాడు వాయురూపంతో ఉన్నంత కాలం నేను వెళ్ళను అన్నదండి. నేను కావాలంటే ఆయనతో కూడా అలాగే తిరుగుతాను తప్ప వెళ్ళను. అప్పుడు ఆశ్చర్యపోయిన ఆరుతుడు, నీలాంటి వాళ్ళ వల్లే ఇట్లాంటి మొగుళ్ళు కూడా బాగుపడిపోతుంటారు అన్నాడు. నీలాంటి వాళ్ళ వల్ల అయిపోతాను, నీకు నేను పని చేస్తాను అని చెప్పి రుద్ర మంత్రాన్ని ఉపదేశించి రుద్ర జపం చేసుకో, పంచాక్షరి జపం చేసుకో, రుద్రుడిని ఆరాధించు, నీకు ఆయువు ఇస్తున్నాను కొంతకాలం. దీనివల్ల నీ భర్తకి కూడా దుర్గతి పోతుంది. అది సంకల్పించుకుని కానీ ఆమె చేస్తే ఆయన గారికి వెళ్తుంది. అప్పుడు ఆవిడ సంకల్పించుకుని శివారాధన చేసి చెయ్యగా అతనికి ఆ ప్రేతత్వ బాధపోయింది అని చెప్పారు. చూసారా, అటువంటి శక్తి ఆమెకుంది. శివోపాసన వల్ల ఆ స్థితి ఏర్పడింది. ఆ తర్వాత వాళ్ళందరూ ఆయువులు తీరిపోయాయి. అప్పుడు వెళ్ళారట, ఏమో నిలబెట్టాడు, ఎవరెవరికి ఏంటంటే చెప్తాడు ఇక్కడ. ఇది మనకు చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ పుణ్యంలో సగం మాత్రమే ద్విజవర్మకి ఇచ్చాట. జాగ్రత్తగా లెక్క అకౌంట్ చూడండి, సగం మాత్రమే ద్విజవర్మకి వెళ్ళింది, మొత్తం వెళ్ళలేదు. ఎందుకంటే మొత్తం సొమ్ము వాడిది కాదు, శ్రమతో సంపాదించిన సొమ్ము కాదు అది. అక్కడ నుంచి దొంగిలించి తెచ్చాడు, కొన్ని దాంతో ఇంకో దుష్కారం చేయకుండా సత్కారం చేశాడు. అందుకు ఆ పుణ్యంలో సగం మాత్రమే ఆయన గారికి వెళ్ళింది. అంటే దొంగ సొమ్ము పొందిన పాప ఫలితం మాత్రం అనుభవించక తప్పదు. కానీ ఈమె చేసిన శివోపాసన వల్ల వీడికి నరకం రాలేదు, అది ఒక్కటే వీరికి కాపాడింది. పుణ్యం మాత్రం లభించిందిట, ఎంత సగం గుర్తుపెట్టుకోండి. మిగిలిన సగం ఉంది, ఆఫ్ ఉంది. ఆ సగంలో సగం వజ్రుడు ఆ దొంగన్నాడే పాతి పెట్టాడు వాడికి వెళ్ళిందిట. అర్థమవుతుంది కదా, వాడు అన్ని కలెక్ట్ చేసి అక్కడ పెట్టాడు కనుక వాడికి సగంలో సగం వెళ్ళింది. మిగిలిన సగం అంటే 1/4 ఆ సగం ఎవరెవరి దగ్గర నుంచి వీడు దొంగలించి తెచ్చాడు వాళ్ళందరికీ పట్టబడింది. ఏమి లెక్క చూడండి, అలాగ పుణ్యం పంచబడుతుంది. కనుక సక్రమార్జన అక్రమార్జనల గురించి నాటుకుపోయేటట్టు చెప్పాడు బృహస్పతి. ఇది చెప్పి తర్వాత పానదోషం చెప్తాడు. పానదోషం అంటే తాగడానికి తాగడం, మద్యపానం. ఇది ఒక పెద్ద దౌర్భాగ్యం అండి. అయితే ఇందులో కూడా అనేక విషయాలు ఇక్కడ చెప్తాడు. మద్యపానాల్లో అనేక రకాలు ఉన్నాయట. పిండి నుంచి తయారు చేసేది, పళ్ళలోంచి తయారు చేసింది, కొంతకాలం ముగ్గబట్టి తయారు చేసినవి, రకరకాల చెప్పాడు ఆ వెరైటీస్ అన్ని ఇందులో. ఇప్పుడు ఇంకా వెరైటీలు దొరుకుతున్నారు, వేరే విషయం. కానీ ఏ వెరైటీ అయినప్పటికీ కూడా చాతుర్వర్ణ్యములో వారి వారి జీవన విధానాల గుర్తులు బట్టి కొన్ని చెప్పాడు ఇక్కడ. అదొకటి విశేషం. మాంసాదులు కాదని గురించి చాలా వస్తుంది అక్కడ. అందులో తినడానికి తినడం, తాగడానికి తాగడం. ముందు తాగడానికి తాగడం చెప్దాం. తాగడానికి తాగడంలో అన్నిటికంటే దోషం మద్యపానం. ఇది చాతుర్వర్ణ్యాల్లో మిగిలిన మూడు వర్ణాల వారికి కొన్ని సడలింపులు ఉన్నాయి చతురండికి. ఎందుకంటే వారి జీవన విధానాలు వేరు. వాళ్ళు కూడా అది మానేస్తే శ్రేష్టమే. ఒకవేళ వాళ్ళు పుచ్చుకున్నా వాటికి కొన్ని నియమాలు చెప్పాడు. క్షత్రియుడైన వాడు కొన్ని పరిస్థితుల్లో, కొన్ని రకాల స్థితుల్లో, కొన్ని రకాల మద్యాలు వాడికి చెప్పాడు అని. అలాగే మిగిలిన వాళ్ళకి అవేంటో వివరాలు చెప్తారని పెన్ను పట్టుకోవచ్చు. అక్కడ చెప్పింది వదిలేద్దాం, వదిలేస్తే మంచిదన్న మాట మాత్రం పట్టుకోండి. అయితే అవి వాడు చేయడం వల్ల అంతా దోషం రావట, మిగిలిన వర్ణములు వారు వారి వారి వృత్తులు వాళ్ళకి తగ్గట్టు చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళకి. అదే కాని తపోజీవనంతో బ్రతకవలసినటువంటి విప్రుడు మాత్రం ఏ రకం మద్యం తాగినప్పటికీ కూడా అతడు భ్రష్టుడు. ఇది గుర్తుపెట్టుకోండి, అతడు భ్రష్టుడు. దానికి ఏం చెప్తున్నాడంటే నాయన, దానికి చేయవలసిన విధానం ఏంటి అంటే, ఒకవేళ వాడికి తెలియక తాగితే వాడు చాంద్రాయణ వ్రతం చేసుకోవాలి, లేదా గంగాది పుణ్యనదులకు వెళ్ళి మొలబంటి లోతులో మునిగి పంచదశి మంత్రం అమ్మ మంత్రం జపం చేసుకుంటే తెలియక చేసుకున్న దానికి దోషం పోతుంది. అది భోగేచ్ఛయాయో మద్యంతు పిబతే బ్రాహ్మణాధమ ప్రాయశ్చిత్తన్నవై వాచ్యం శిలాగ్నిపతనాధృతే. ఈ మాట గట్టిగా గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణుడు గాని మద్యం తాగితే ఇంక బ్రాహ్మణాధమ అన్నాడు ఇక్కడ, ఇంకో మాట చెప్పలేదు. వాడు గాని మద్యం తాగితే ప్రాయశ్చిత్తాలు రెండు చెప్పాడు ఇక్కడ. ఒకటి పర్వతం మీది నుంచి కిందకి దూకాలి, లేదా అగ్నిలో పడిపోవాలి. ఈ రెండే ప్రాయశ్చిత్తాలు మరొకట్లేదు అన్నట్ట, అంటే చావాలి అంటే. ఇక్కడ ఇంకోటి చేసుకుందామంటే లేదు, అటువంటి వాడిని ఇంకా బ్రాహ్మణ శబ్దం చేత పిలవరాదు, వాడి సర్వకర్మ భ్రష్టుడు. ఒకప్పుడు కొన్ని రకాల మద్యములు కొన్ని అవస్థల్లో యాజ్ఞికులకి విధింపబడ్డాయిట, కానీ ఏనాడు శుక్రాచార్యులు ఇచ్చిన శాపంతో అవి కూడా వాళ్ళు పుచ్చుకోరాదు. శుక్రాచార్యుడు విధించిన నియమం అది. అప్పటి నుంచి ఏ రకం మద్యం పుచ్చుకున్నా బ్రాహ్మణుడికి అదే దుస్థితి. అటువంటి వాడిని బ్రాహ్మణ శబ్దం చేత పిలవరాదు. వాడికి వాడు చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మహత్యయే వాడికి ప్రాయశ్చిత్తం అని చెప్పారని చూసుకోండి. దానికి అది తర్వాత చెప్తున్నాడు, తినడానికి తినడం గురించి చాలా చెప్పండి. అసలు మాంసాదుల గురించి కూడా అందరికీ మాంస నిషేధం కాదు. సాధారణంగా ఎందుకు శాకాహారులు అనుకుంటారు పొరపాటు, కొన్ని కొన్ని వర్ణముల వారికి మాత్రమే మాంసము నిషేధం, అందరికీ కాదు. మాంసం తిన్నంత మాత్రమున దాన్ని తినేటటువంటి వర్ణములు తక్కువ కావు. ఇది గుర్తుపెట్టుకోండి. మాంసము తినే జాతులు ఉన్నాయి, అవి దోషం కాదు వాళ్ళకి. వాళ్ళకు కూడా ఏ మాంసములు సిద్ధములు, ఏ మాంస నిషేధములు ఉన్నాయి. అన్ని మాంసాలు వాళ్ళు తినరు, కొందరున్నారు వాళ్ళు కొన్ని కాలాల్లో తినరు, వాళ్ళకు కూడా నియమాలు ఉన్నాయి. మాంసం తినే వాళ్ళకు కూడా చాతుర్మాస్యాల్లో తినరాదు, ఏకాదశి నాడు తినరాదు, ద్వాదశి నాడు తినరాదు, పూర్ణిమ నాడు తినరాదు, అమావాస్య నాడు తినరాదు, ఆదివారం తినరాదు. మనకు ఆదివారం నాడు షాపులు దొరుకుతుంది అక్కడ, ఎందుకంటే వాడికి ఎవరికి హోలీ డేట, మనకు హాలీ డేట, ఇంకా తింటూ కూర్చోడంట. ఏం దౌర్భాగ్యం చూడండి, ఆదివారం మాంసం తిన్న వాడికి జన్మ జన్మ దరిద్రత. ఎవడికి? మాంసం విధింపబడ్డ వాళ్ళకి. నిషేధింపబడి వాడికి ఎప్పుడు నిషేధం, అది విధింపబడ్డ వాళ్ళకి ఇక్కడ చెప్పడం. ఇది ఇన్ని నియమాలు ఉన్నాయి, వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. క్షత్రియులు మాంసం తినచ్చు, వాళ్ళకి దోషం కాదు. క్షత్రియుడైన వాడు కూడా మాంసం తిన్నాడు, ఒక రకమైన మద్యం తాగాడు అని చరిత్రలో ఉండవచ్చు. ఉంటే వాడు మద్యం తాగేశాడు, మాంసం తినడు అనడానికి లేదు. ఆ మద్యం ఏంటి, ఆ మాంసం ఏంటి, ఆ సందర్భం ఏంటి, ఇవన్నీ తెలియాలి. కనుక మొత్తం హైందవ మతం అంతా శాకాహార మతం అనుకోరాదు. ఆహార నియమం కల మతం హైందవ మతం. ఆహార నియమం ఉంది, ప్రతివారికి ఆహార నియమం ఉంది. శాకాహారం తినేవాడికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వాడు కూడా కొన్ని శాఖలు చాతుర్మాసాలు విడిచిపెట్టాలి, వాడికి ఉంది కదా. అంతేకాదు శాకాహారంలో కూడా తినరానివి కొన్ని ఉన్నాయి. ఉల్లి వెల్లుల్లి తినరాదు, అయ్యో అత్యంతపోతే ఇంకెందుకండి అనేవాళ్ళు ఉన్నారు. ఏం చేస్తాం, కొంతమంది ఇల్లు చేసిన మీరు తల్లి కూడా చేయదు కదండి అని. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, మంత్రజపం చేసుకునేటప్పుడు ఉల్లి వెల్లుల్లి తినరాదు విషయం. లేదండి నేను వదులుకోలేనండి, ఏది ఉల్లి వెల్లుల్లి వదులుకోలేకపోతే మంత్రం వదులుకో. అందుకే పూర్వం ఏ గాయత్రో ఇలాంటి మంత్రం ఉన్న వాళ్ళకి మరీ ఖచ్చితంగా నియమం పెట్టాడు. ఎందుకంటే వీడి మంత్రం కొంచెం శుద్ధంగా ఉంటే దానివల్ల సమాజానికి క్షేమం. అందుకు మంత్రజపానుష్ఠాన పరులకి ఇవి నిషేధములు అని చెప్పారు. మామూలు వాళ్ళు కూడా పర్వదినాల్లో తినరు, అవునా లేదా? అలాంటిది వీడికి ఇంకా అవి నిషేధములు. ఉల్లి వెల్లుల్లి ఎందుకు అంటే మామూలుగా ఉల్లిపాయ వెల్లుల్లి తినొచ్చి మన పక్కన కూర్చుంటే వాడిని మనమే భరించలేం, అవునా లేదా? వాడు తర్వాత వక్కపొడవు మళ్ళీ లవంగమో ఏలకో వేసుకోవాల్సింది వాడు. వాడు భరించలేడు ఎలాగో, మంత్రం చేసేటప్పుడు ఆ నిరంతరం మనం చేసే మంత్రం మన ప్రాణశక్తిలో ఉంటుంది. ఇది అది ముందు అది శ్వాసలో ఈ దుర్గంధం చేరినప్పుడు నువ్వు తిన్న అన్నం నీ శరీరంలో కొంత భాగం చేరుతుంది, కొంత స్థూల భాగం బలంగా వెళ్ళిపోతుంది, సూక్ష్మభాగం శరీర ఇంద్రియలో రసశక్తిగా మారుతుంది, సూక్ష్మతమ భాగం మనస్సుగా మారుతుంది, ఇన్ని ఉంటాయి. కనుక నీ లోపల ప్రాణశక్తిలో ఆ దుర్గంధం చేరక అక్కడ ఉన్న దేవత నిలవలేదు. అది ఇక్కడ విశేషంగా తెలుసుకోవాల్సింది. అందుకే ఆహార నియమాలు ఇవన్నీ ఊరికినే పెట్టరు. వీడు చాదస్తం అండి, చాదస్తం కాదు, వాడికి నియమం అది. చాదస్తం వేరు, నియమం చాదస్తమే నియమం. నిజానికి నియమం అంతేగాని ఎవరి మీద వాడికి కోపం లేదు, ద్వేషం లేదు. నియమం ఉంటే తన శక్తిని తను కాపాడతాడు. తద్వారా అలాంటి శక్తివంతుడు ఒక్కడు సంచరిస్తే వాడి వల్ల వాతావరణం ప్రభావితమై అందులో ఉన్నవాడికి మంచి బుద్ధులు పుడతాయి. అందుకు నియమబద్ధులేని వాళ్ళు తపస్సులైనటువంటి వారికి ఎక్కువ నియమాలు ఉంటాయి. అందుకు ఆహార నియమాలు కూడా ఇక్కడ చెప్పాడు. అవన్నీ చెప్తే చెప్పారు కదా 9 రోజులు పడుతుందని. ఇక అన్యాంగనారతి, తన స్త్రీ తప్ప ఇంకా ఏ స్త్రీపై ఆసక్తి చూపించినా అది పురుషుడికైతే పరస్త్రీ, స్త్రీకైతే పరపురుష, అది సర్వనాశన హేతువవుతున్నది. ఇన్ని చెప్పాడు ఎవరు? బృహస్పతి. నాయన అందుకు వీటన్నిటికీ ఎంత తెలిసినా ప్రాశ్చిత్యం ఉంది సుమా అన్నాడు. ఏమిటి? అమ్మ భక్తి అన్నాడండి. గొప్ప మాట. ఎంత భయపడతాడో అంత అభయం ఇస్తాడు ఋషి. ఇది తెలిసాక అమ్మో ఎంత ఉందా అని భయం కలిగితే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇకపై నేను చెయ్యను అని సంకల్పించుకొని అమ్మ చరణాలను ఆశ్రయించి ఏం చెప్పాడంటే పరమ పావనమైన అమ్మ క్షేత్రాలకి వెళ్ళి పావన నదీ జలాల్లో స్నానం చేసి అక్కడ వాడికి ఉపదేశింపబడిన అమ్మ మంత్రాన్ని పంచదశ గాని బాల గాని అష్టోత్తర శతం చేస్తే తత్పాపం పోతుంది అన్నాడు. ఇది పరిహారం చెప్తున్నాడు ఇక్కడ. అమ్మవారి అనుగ్రహంతో ఆ పాపం నుంచి బయటపడచ్చు సుమా. అంతేకాదు అన్నదోషాలు ఎన్నో ఉంటానైనా ఇప్పుడు నేను చెప్పిన నిషేధాహారములే కాకుండా అన్నం వండే పద్ధతుల్లో తెచ్చిన వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళు వచ్చిన విధానం ఎన్ని దోషాలు అన్నాన్ని అంటుకుంటాయట. అన్నాన్ని ఆశ్రయించి ఎన్ని శక్తులు ఉంటాయో లెక్కలేదు. దుష్టశక్తులు అన్నాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి, పాపపుణ్యాలు అన్నాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. అందుకే మనిషి పోయిన తర్వాత అన్నపిండంతోనే పిండ ప్రధానం ఎందుకు చేస్తారంటే దేహం నిర్మాణం కావడానికి అన్నం వల్లనే దేహ నిర్మాణం జరుగుతుంది. అందుకే ఆ పోయిన జీవుడికి ఒకవేళ గతులు లేకపోతే తదన్నము ద్వారా ఏర్పడిన శక్తిని పితృదేవత నిలబడేటువంటి వసరుద్రాదిత్యులు ఆ జీవుడికి దేహం ఇవ్వాలి అంటే తద్గతమైన అన్నం ఆధారం. అన్నానికి ఇంత ప్రాధాన్యం ఉంది కనుక అన్న విషయంలో మన వాళ్ళు చాలా నియమాలు చెప్పారు. ఎక్కడ పెడితే అక్కడ తినడం, ఏది పెడితే తినడం, ఎలా పెడితే అలా తినడం చిత్తశుద్ధిని లోపింపజేస్తుంది. ఆహార శుద్ధికి మన వాళ్ళు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. ఆహారం వల్లే మనస్సు ఏర్పడుతుంది, ఆహారం వల్లే శరీరం ఏర్పడుతుంది కనుక ఆహార శుద్ధి సత్వశుద్ధి, సత్వశుద్ధి చిత్తశుద్ధి ఇలా వస్తున్నది విధానం. అందుకే ఆహార శుద్ధికి నియమాలు చెప్పారు. ఎంత నువ్వు జాగ్రత్త పడినా నీ దగ్గరకు వచ్చే అన్నంలో కొంత దోషం ఉంటుంది. అంతేగాని ఎలాగో దోషం ఉంటుంది కదా, దోషం తినడం కాదు. నువ్వు ఎంత జాగ్రత్త పడినా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఆ కూర్చున్న అన్నాన్ని మంత్రంతో శుద్ధం చేసుకోవాలి. ప్రతి వారికి తెలియమని చెప్తున్నాడు. అన్నం ఎలా శుద్ధం అవుతుంది అంటే ఉపనయనాది సంస్కారములు ఉన్న వారికి వారికి విధింపబడ్డ మంత్రంతో వాళ్ళు శుద్ధి చేసుకుంటారు. లేదా చెప్తున్నాడు అహం వైశ్వానరో భూత్వ, శ్లోకం కూడా చెప్తాడు ఇక్కడ. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్న చతుర్విధం అనే శ్లోకం చదువుకుని త్రయంబకుడైన పరమేశ్వరుని స్మరించి అమ్మ మంత్రాన్ని జపించి శుద్ధి చేసుకున్నాడు. అందుకే శ్రీ విద్యా పరమ మంత్రమైనటువంటి పంచదశ గాని షోడశ గాని బాల గాని చేసి అభిమంత్రణ చేసుకుని ఆ జలంతో అన్నాన్ని సంప్రోక్షణ చేసుకుంటే అన్నం శుద్ధమవుతున్నది. అది ఇక్కడ చెప్తున్నాడు. అంటే నువ్వు చేయవలసిన శుద్ధి చేసేక చేయవలసిన పని ఈ విధంగా అన్న శుద్ధి ఏర్పడుతున్నది. దీన్ని బట్టి చిట్ట చివరికి బృహస్పతి చెప్పిన అభయవచనం ఏంటంటే అమ్మ చరణాన్ని పశ్చాత్తాపంతో ఆశ్రయిస్తే తప్పకుండా మార్గం కనిపింపజేస్తుందని చెప్పాడు. ఎప్పుడు అప్పుడు ఇంద్రుడు అమ్మని పలంచుకుని నమస్కరించాడు. అప్పుడు నారాయణుడు బ్రహ్మదేవుడు ఆయనకి అభయవచనం పలికి సాగరాన్ని మథనం చేయమని చెప్పగా క్షీరసాగర మథనం జరిగింది. అందులో ముందు హాలాహలం పుడితే పరమేశ్వరుడు నిగ్రహించాడు. ఆ తర్వాత చాలాసార్లు పుట్టాయి, పలువురు పంచుకున్నారు, చిట్ట చివరికి పుట్టింది ధన్వంతరి రూపంతో నారాయణుడు అమృతం పట్టుకొచ్చాడు. అమృతం ఇలా పట్టుకొచ్చాడో లేదో వెంటనే రాక్షసులు ఎగబడి లాక్కున్నారు తండ్రి. ఎందుకంటే దేవతలు సాత్వికులు కూడా క్యూ సిస్టమ్ పాటిస్తున్నారు. సాత్వికులు క్యూలో వెళ్తారు, రాక్షసులు ఉన్న వాళ్ళు ఎగబడతారు. అంటే వాళ్ళని ఎవడండి, దాటకు రజోగుణ తమోగుణాలు ఉన్న వాళ్ళని ఎవడు కంట్రోల్ చేయగలడు, వాళ్ళు ఎగబడి లాగేసుకున్నట్ట. ఇప్పుడు పెద్ద చిక్కు. అమృతం వీళ్ళకి దక్కకపోవడం ఒక బాధ అయితే వాళ్ళకి దక్కితే మరీ ప్రమాదం. రాక్షసులు అమృతులు అయిపోతే ప్రపంచం ఏమవుతుంది? అందుకు పరమాత్మ ఏంటి ఇప్పుడు ఆయనకి నారాయణుడికి ఇప్పుడు బిగులు పట్టుకుంది. వీళ్ళకి ఇవ్వడం మాట అటుంచుదాం, వాళ్ళ చేతి నుంచి ముందు లాక్కోవాలి. దానికి ఏం చెయ్యాలి? చూసేట కలిపురుషుణ్ణి సృష్టించి పంపించేట. ఇక్కడ గొప్ప రహస్యం చెప్తున్నారు. కలిపురుషుడు అంటే అర్థం కలిసి బ్రతికినివ్వని వాడే కలిపురుషుడు అండి. కళ్యంతే కలహం కుర్వంతే అస్మిన్ ఇది కలిహి అన్నారు. ఏ కాలంలో మనిషికి మనిషి పడడో ఆ కాలం పేరు కలియుగం, గుర్తుపెట్టుకోండి. అందుకే మనందరం కలిసి ఒక ఐక్యంగా ఒక సంఘం పెడదామంటాడు మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం మూడు సంఘాలు అవుతుంది. అందుకే కదా ఇందులోంచి అందుకు జంపింగులు, అందులోంచి జంపింగులు, ఇవన్నీ కలిగాడు లక్షణాలు. తప్పు కలిసి బతకనివ్వని వాడే కలి. కుటుంబాన్ని తీర్చాడు, ఉమ్మడి కుటుంబాలు పోయాయి, చిన్న యూనిట్లు తయారయ్యాయి. నేను నా భార్య నా ఇద్దరు పిల్లలు అవి చీలిపోయాయి. ఎవడి మా నాన్నవాడు చెట్ల చివరికి నా భర్త గారు గురక పెట్టారు కనుక నేను విడాకు ఇచ్చేస్తున్నాను కేసులు కూడా వెళ్తున్నాను. ఇంకేం చేస్తాను, ఇది కలిగాడంటే కలిగాడు ప్రవేశించాడా బుద్ధుడు పుడతా విడిపోవాలనే బుద్ధి, ప్రతి వాడికి విడిపోవాలని బుద్ధి. మతం పేరుతోనో కులం పేరుతోనో కులంలో మళ్ళీ శాఖల పేరుతోనో ఎలాగోలాగా ఒకరిని ఒకటి కొట్టుకోవడమే కలియుగం. ఇది కాలం అంతా ఉంటాడు. అప్పుడు పిలిస్తే గానీ రాడు, ఇప్పుడు పిలవకపోయినా వస్తాడు అంతే కదా. అప్పుడు వాడు అవసరం వచ్చిందిరా విష్ణువు పిలిచి నువ్వు వెళ్ళి రాక్షసుల దూరన్నట్టు వాడు దూరేళ్ళు లోపలికి. దూరగానే వీళ్ళ బుద్ధులు మారిపోయాయి. ఏమని అంతవరకు మనందరం తాగుదాం అనుకున్నవాడు నేనే తాగుతా నీకెవ్వను అని మారిపోయాడు. అది రాగానే బాడు తాక్కుండా చూడటమే వీడి పని అయిపోయింది పక్కవాడికి. ఇంకా వాళ్ళలో వాళ్ళు ఏం చేశారంటే ఒకడు తాగకుండా ఇంకోటి జాగ్రత్త పడుతున్నాడు. ఇది చాలు, ఈ గ్యాప్ చాలు ఆయనకి. ఆ గ్యాప్లో ఏం చేయాలో చూసుకున్నాడు విష్ణువు. వెంటనే ఏం చేశారంటే అమ్మని ధ్యానం చేశాడు నారాయణుడు. అదే మనకి హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జనని పురాణరీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ అన్నారు శంకర భగవత్పాదుల వారు. ఇది అమ్మవారి యొక్క రెండవ అవతారం. నారాయణుడు ధ్యానం చేస్తూ 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 అమ్మని ధ్యానించగా ధ్యానించగా తానే అమ్మ అయిపోయాడు, జగన్మోహినిగా మారిపోయాడు. లేకపోతే ఆయన స్త్రీ ఎలా కాగలడండి? ఆయన స్త్రీ కావాలంటే తొలి స్త్రీ అనుగ్రహించాలి. అందుకు నారాయణుడు నారాయణి అయిపోయి జగన్మోహినిగా మారాడు. ఆయన ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత ఏం చేశాడు అనేది రేపు చూద్దాం. ఈ జగన్మోహిని అవతార లీల, అమ్మవారి యొక్క రెండవ అవతారం. ఇది అయ్యవారి రూపం అంటున్నారు, మళ్ళీ అమ్మవారు అంటున్నారు, మళ్ళీ జగన్మోహిని అంటున్నామా లేదా ఆలోచించండి. జగన్మోహిని, ఆ జగన్మోహిని అయినటువంటి అమ్మ స్వరూపం. ఇది ఒక పెద్ద ఉపాసన రహస్యం. అందుకే నేను 8:27 అయింది కనుక బుద్ధికి ఇంకా గ్రహించే శక్తి తగ్గుతుందేమోనని ఇక్కడ ఆపారు. గ్రహించవలసింది చాలా ఉంది ఇక్కడ. అందుకు రేపటి రోజున జగన్మోహిని స్వరూపంలో ఉన్నటువంటి ఔచిత్యం, దానికి సంబంధించిన విశేషాలు రేపటి రోజున తిరిగి ఇందాకే చెప్పారు హరిప్రసాద్ గారు. కాలమే కాలి, కాలి ఉపాసన అంటే అర్థం సరైన సమయానికి ఇక్కడ అందరూ రావడమే కాలాన్ని ఉపాసించడం. అందుకు ఇవాళ చివరికి ఇంతమంది నిండుగా ఉన్నారు. ఇంత నిండుగా ఉన్న వాళ్ళు రేపు 6:25 ఇలా ఉంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా 6:30 ప్రారంభం మాత్రం జరుగుతుంది. ఎందుకంటే మన సకాలంలో ప్రారంభం చేద్దాం. రేపు 6:30 రేపటి నుంచి అలా చెప్తే కానీ విషయం 9 రోజుల్లో పూర్తవదు. పైగా గ్రహించగలిగే మంచి శ్రోతలు మీరంతా, నాకు అది అనుభవం. అంత మంచి శ్రోతలు ఉన్నప్పుడు తృప్తిగా చెప్పుకోవాలి, నాకు ఉంటుంది తృప్తిగా వినాలని మీకు ఉంటుంది. ఆ తృప్తి అంతా నెరవేరాలి అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తిరిగి రేపటి రోజున 6:30 అందరూ సమావేశం అవుదాం. 6:30 కథలను ప్రవేశిద్దాం. సర్వం శ్రీమాత్రి చరణారవిందార్పణమస్తు. శ్రీ లలితామహాత్రిపుర సుందరీ పరాభట్టారికకి, శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి.